ಅಂತೇನೆ ಆತ್ಮ ಬಂದಿಲ್ಲ. ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಓಂ ನಮಾರಾಯಣ ಓಂ ನಮೋ ನಾರಾಯಣ ಶಿವಾಯ ನಮಃ ಶಿವಾಯ ನಮಃ ಓಂ ನಮ ಶಿವಾಯ ಓಂ ನಮೋ ಭಗವತೆ ರುದ್ರಾಯ ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ ಓಂ ನಮೋ ಭಗವತೆ ಶ್ರೀರಮಣಾಯ ವಾಸುದೇವ ವಾಸುದೇವ ವಾಸುದೇವ. ఈ గుమ్మలూరు గ్రామంలో ఈ పూర్వం ఈ గ్రామానికి పండిత గుమ్మలూరు అని పేరు. పూర్వం పండితులు ఎక్కువ వేదాలయ్య చదువుకున్న పండితులు ఎక్కువ ఉండేవారు ఈ గ్రామంలో, అంచేత పండిత గుమ్మలూరు ఇది ఊరి పేరు. పూర్వం బ్రాహ్మిన్స్ కూడా ఎక్కువ ఉండేవారు ఈ గ్రామంలో. అందుకే ముఖ్యంగా ఈ గ్రామం పేరు తెరపెట్టేవాడు మాకు జ్ఞాపకం వచ్చేది తారకం గారు ఒకరు, జానకరామ గారు ఒకరు, వేమూరి సూనాన్న గారు ఒకరు. ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఈ మీటింగ్ ఇక్కడ ప్రోత్సాహం చేసి ఏర్పాటు చేసింది బంగారమ్మ గారు, సూర్యకాంతమ్మ గారు. ఈ బంగారమ్మ గారు సూర్యకాంతమ్మ గారిలో నిలకడ ఉంది, నిశ్చయం ఉంది, నిదానం ఉంది. వారు ఈ రమణ మార్గంలో ప్రవేశించినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. పూర్వపుణ్యం ఉంటేనే కానీ స్థిరబుద్ధి రాదు. గాలేసినప్పుడు నీళ్ళు ఎలా కదులుతాయంటాయో మన మనస్సు కూడా అలా కదులుతూ ఉంటుంది. స్థిరబుద్ధి రావటం చాలా కష్టం. దానికి ఏదో పుణ్యకర్మ పూర్వజన్మలో చేసి ఉంటేనే ఆ స్థిరబుద్ధి కలుగుతుంది, సాత్విక బుద్ధి కలుగుతుంది. అంటే సూర్యకాంతమ్మ గారు బంగారమ్మ గారు ప్రోత్సాహం మీద ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. గమ్మలూరులో వారికున్న భక్తికి, వారికున్న శ్రద్ధకి, వారికున్న ప్రేమకి నా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ఒక విషయం మీకు మరి ముందే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీతోటి నాతోటి సంబంధం లేకుండా, ఈ సూర్యుడు చంద్రుడితోటి సంబంధం లేకుండా, ఈ గాలి నిప్పు నీరు ఆకాశము భూమితోటి సంబంధం లేకుండా, ఈ కర్మ సిద్ధాంతం కర్మలతోటి పుణ్యకర్మని పాపకర్మని ఈ జన్మలని చావులని పుట్టుకలని వీటితోటి సంబంధం లేకుండా, అదృష్టమని దురదృష్టమని జయమని అపజయమని వీటితోటి సంబంధం లేకుండా, అవి భౌతిక విషయాలతోటి ఏమీ సంబంధం లేకుండా ఒక సద్వస్తువు ఉంది, ఒక సత్య వస్తువు ఉంది, వాడే నారాయణుడు. మనం అనుకునే మాటలతోటి కానీ, మన చావులతోటి కానీ, మన పుట్టుకలతోటి కానీ ఏమీ సంబంధం లేకుండా ఒక వస్తువు ఉంది, ఒక బ్రహ్మం ఉంది. ఆ బ్రహ్మముకే మనం నారాయణుడు, నారాయణ నారాయణ అంటాం. ఉన్నది ఒక వస్తువు ఉంది, అది తప్పించి, ఆ బ్రహ్మము తప్పించి మిగతా అన్ని మిథ్య, మిగతా అన్ని స్వప్న సమానం. నేను బ్రహ్మముకి వేరుగా, బ్రహ్మముకి భిన్నంగా ఏ వస్తువుని చూసినా ఆ వస్తువు కానీ ఆ వ్యక్తి కానీ నాకు దుఃఖ కారణాలు అవుతారు. మనం బ్రహ్మముకి భిన్నంగా ఉన్నది బ్రహ్మం ఒకటి, ఆ బ్రహ్మముకి భిన్నంగా ఏదైనా ఒక వ్యక్తిని చూసామనుకోండి, బ్రహ్మముకి భిన్నంగా ఒక వస్తువుని చూసామనుకోండి, బ్రహ్మముకి భిన్నంగా ఒక పదార్థం చూసామనుకోండి, అది దుఃఖ కారణం అవుతుంది. ఉన్నది బ్రహ్మము ఒకటంటే ఒకటే, వాడే నారాయణుడు. అది మన హృదయంలో ఉంది, అంతర్యామగా ఉంది. అసలు బ్రహ్మము అంతర్యామగా లేకుండా ఏ శరీరం కూడా ఈ భూమి మీదకి రాదు. ఆ జంతు శరీరం అవ్వచ్చు, మానవ శరీరం అవ్వచ్చు, ఉన్నది బ్రహ్మమే. బ్రహ్మం అంటే బ్రహ్మమే, ఒక్కటంటే ఒక్కటే, రెండవది లేనట్లు లేదు. మనిషి దేవుణ్ణి కల్పించాడు, దేవుడు మనిషిని కల్పించాడు. మానవుడు దేవుణ్ణి కల్పించాడు. చూడండి, ఇది దీని దగ్గర ఎవరో కూర్చోండి మైక్ దగ్గర చూడండి. ఓం ఓం. చెప్తా ఉంటాను, మీరు ఎక్కడికి వెళ్ళినా టీవీలు ఇవ్వటం ముఖ్యం కాదు, మైక్ చూసుకోండి పదిసార్లు. మానవుడు దేవుడిని కల్పించాడు, దేవుడు మానవుడిని కల్పించాడు. మనకు ఒక రూపం నామం ఉంది, ఈ రూపంతో నామంతో మనం ఇదే అనుకుంటాం, జీవితం అంతా ఇదే అను. ఒక రూపం ఉంది మనకి, దానికి పేరు ఉంది. మన జీవితం అంటే ఈ రూపం చుట్టూరు నామం చుట్టూరు తిరుగుతూ ఉంటాం. అలాగే దేవుడికి కూడా ఒక రూపం పెట్టుకున్నాం. ఆ బ్రహ్మకే ఏదో కృష్ణుడని రాముడని శివుడని అలా రూపం పెట్టుకున్నాం. ఆ రూపానికి ఒక పేరు పెట్టుకున్నాం. అయ్యి నామరూపాలు, ఈ నామరూపాలు, ఈ నామరూపాలను ఆయన కల్పిస్తే మన నామరూపాలు ఆయన నామరూపాలను కల్పించండి. వస్తువు అసలు వస్తువు ఇక్కడున్న వస్తువు బ్రహ్మము రూపరహితం, నామరహితం, క్రియారహితం, లోకరహితం, పంచభూతాలు రహితం. మనం 40 రోజులు అన్నం లేకపోతే ఉండలేము, కొన్ని నిమిషాలు గాలి అందలేకపోతే బతకలేము, 3 రోజులు మంచినీళ్ళు దొరకకపోతే చచ్చిపోతాం, వరుసగా 3 రోజులు మనం మంచినీళ్ళు దొరకకపోతే చచ్చిపోతాం, 20 రోజులు 30 రోజులు అన్నం తినకుండా ఉంటే చచ్చిపోతాం, 2 నిమిషాలు 3 నిమిషాలు గాలి దొరకకపోతే చచ్చిపోతాం. మన జీవితాలు అటువంటి. కానీ ఇక్కడ ఉన్న బ్రహ్మం ఈ పంచిపోతాలతో సంబంధం లేదు, స్వతంత్రంగా ఉంటుంది. కానీ అసలు ఈ భౌతిక విషయాలతో సంబంధం లేకుండా ఒక వస్తువు ఉందనేటువంటి విశ్వాసం మనకు పోయింది. తర్వాత మనకి ఆ లోపల జీవితం వేరు, బయట జీవితం వేరు. మనకి బయట ఒకలాగా ఉంటాం, లోపల ఒకలాగా ఉంటాం. గుళ్ళో ఉన్న దేవుణ్ణి మనం మోసం చేయొచ్చు, ఎంచదే మనకు కల్పించిన దేవుడు కాబట్టి. ఇక్కడున్న దేవుణ్ణి మనం మోసం చేయలేం, ఎంచ ఇక్కడున్న దేవుణ్ణి మనం అక్కడున్న దేవుణ్ణి మనం కల్పించాం, కానీ ఇక్కడున్న దేవుణ్ణి మనం కల్పించలేదు, అంచది వీణ్ణి మోసం చేయలేం. బయట జీవితం వేరు, ఎన్నోసార్లు చెప్పాం, 100 సార్లు చెప్పాం, బుజ్జి నీకు ఇది చెప్పమని గుమ్మలూరు వాళ్ళకి చెప్పాం. అది చూడండి, దగ్గర ఉండి ఎవరెవరు చూస్తూ ఉన్నారు. అది ఈస్ట్ గోదావరిలో ఒక ఊరు వెళ్ళాం, అది అక్కడ గంటల తరబడి ఆగిపోయింది. అది ఎందుకంటే ఏదో ఓల్డ్ తెచ్చామన్నారు వాళ్ళు. లోపల జీవితం వేరు, బయట జీవితం వేరు. మనం ఏమనుకుంటామంటే లోపల జీవితం బయట జీవితం వేరుగా ఉన్నా ఏం ఇబ్బంది లేదనుకుంటాం. ఇవి రెండింటికి సంబంధం లేదని ఇక్కడ ఉన్న బ్రహ్మ, బ్రహ్మం సర్వసాక్షి. కొంతమంది మనసులో పెట్టుకుంటారు, బయట ఒకటి మాట్లాడుతూ ఉంటారు, బ్రహ్మము చూస్తూ ఉంటుంది. కృష్ణుడు అన్నాడు, నేను మీ హృదయంలో ఉన్నాను, అంతర్యామగా ఉన్నాను, ముద్దబ్బాయిలో లేదు, మీ తలంపుని, మీ మాటని, మీ చేతని చూస్తూనే ఉన్నాను. మీ దేహం యొక్క ప్రారంభాన్ని అనుసరించి మీకు ఎప్పుడు ఏది అదృష్టం ఉంటే అదృష్టం, దురదృష్టం ఉంటే దురదృష్టం, మీ దేహ ప్రారంభాన్ని అనుసరించి నేను ఆడిస్తున్నాను, అది మర్చిపోకండి అన్నాడు భగవద్గీతలో. అంటే కృష్ణుడు వసుదేవుడి గారు అబ్బాయిగా చెప్పలేదు, బ్రహ్మమాయి చెప్తాడు. అందుకే దానికి భగవద్గీత అని పేరు వచ్చింది. ఈ భూమి మీద ఉండే రోజులే మనం తక్కువ, 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉంటాం, మహాబతికి 97 బతుకుతాం, 1000 సంవత్సరాలు పడి బతకలేం. మా కూడా మంచినీళ్ళు చేస్తూ ఉంటుంది, నువ్వు ఎక్కడికి పెట్టుకెళ్ళినా మంచినీళ్ళు చేశారు కూడా పట్టుకోదు. అలాగే చావు కూడా ప్రతివాడు కూడా తిరుగుతూ ఉంటుంది. మా కూడా మంచినీళ్ళు చేస్తే ఎలా కూడా పట్టి తెచ్చుకుంటాము, అలా ప్రతివాడు కూడా చావు కూడానే ఉంటుంది. అది అయితే మేము ఇప్పుడు మంచినీళ్ళు చూసా తెచ్చుకున్నాం, మంచినీళ్ళు తాగం, దాహం అయినప్పుడు తాగుతాం. మనం ఏదైనా ప్రయాణం అయినప్పుడు క్యారేజీలు పట్టుకెళ్తాం, రైల్లో కూర్చుకున్నా కానీ తినం, ఆ టైం అయ్యాక తింటాం. అలాగే చావు ఏం చేస్తుందంటే మనకు కూడానే ఉంటుంది, ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తుంది. మనం నర్సాపురం వెళ్ళాం అనుకోండి, మనకు కూడా చావు వచ్చేస్తుంది. ఆ చావు మనల్ని ఏం చేయదు, కూడా ఉంటుంది, మనల్ని ఏం చేయదు, అది ఉంటుందండి, అది ఏమి చేయదండి, అది కూడా ఉంటుంది, అది మనం ముట్టుకోదు, అది కూడా ఉంటుంది, అది ఏమి చేయదు, ముట్టుకోదు. దాని టైం ఇప్పుడు నాకు దాహం, నేను మంచినీళ్ళు అయ్యే వరకు నేను చేసా కూడా ఉన్నా మంచినీళ్ళు పుచ్చుకోను. అలాగే చావు కూడా ఏం చేస్తుందంటే ఆ చావు కూడా ఏం చేస్తుందంటే కూడా ఉంటుంది, మళ్ళీ ఏం చేయదు. ఆ శరీరానికి టైం ఎప్పుడు వస్తుందో చూసుకుంటుంది, అప్పుడు వచ్చి శరీరమే పడి తీసిపోతుంది. 24 గంటలకు మన నిద్రలో కూడా చావు మన కూడానే ఉంటుంది, అది మళ్ళీ ముట్టుకోదు, ఉంటుంది కూడానే. ఆ శరీరం ఎన్ని రోజులు ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలు బతకాలో చూసుకుంటుంది, అప్పుడు అసలు కూడా ఉంటుంది, అప్పుడు మీద పడి ప్రాణం తీసిపోతుంది. ఇప్పుడు చావు కొత్తగా రాదు, కూడానే ఉంటుంది. టైం అయ్యాక ఇప్పుడు నా మంచినీళ్ళు సీసాలు నీళ్లు ఇప్పుడు తాగను, దాహమైనప్పుడు తాగుతాను. అలాగే చావు ఏం చేస్తుందంటే దాని టైం వచ్చే వరకు చూసుకుని అప్పుడు మీద పడి తీసిపోతుంది. సరే, కనుక ఉండటం కూడానే ఉంటుంది. మనం రాజమండ్రి వెళ్తే రాజమండ్రి మనం కూడానే వచ్చేస్తుంది. మనం చచ్చిపోయినప్పుడు చావు ఎక్కడి నుంచో రాదు, కూడానే ఉంటుంది, వచ్చి మీద పడి ప్రాణాలు తీసిపోతుంది. అంటే ఈ లోపల జీవితానికి బయట జీవితానికి సమన్వయం ఉండాలి మనకి. అంటే ఇది బ్యాలెన్స్గా సమానంగా ఉంది. బంగారం చూసేవాడు ఎంత జాగ్రత్తగా చూస్తాడో అలా సమానంగా ఉంది అనుకుని బ్యాలెన్స్ జీవితం. ఇది భగవంతుడు ఏం చేస్తాడంటే ఈ సమానమైన జీవితాన్ని ఒక వంతెన కింద తయారు చేస్తాడు మనకి. ఈ పక్క గోదావరి నుంచి ఈ పక్కన ఈ పక్క నుంచి ఆ పక్క వెళ్ళటానికి వంతెన ఎలా ఉపయోగపడుతుందో, మనం ఇహంలోంచి పరంలోకి, నరకంలోంచి స్వర్గం, అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి, అసత్యంలోంచి సత్యంలోకి వెళ్ళటానికి ఈ జీవితాన్ని మనకు వంతెన కింద ఉపయోగించి ఆ వంతెన దాటించేసి ఆయన స్వరూపాన్ని మనకి ఇస్తాడు వాడే దేవుడు. తర్వాత మనం అవలంబించే పద్ధతులు కూడా హింసాత్మకంగా ఉండకూడదు. కొంతమంది చాడీలు చెప్పి సంతోషిస్తూ ఉంటారు, చాడీలు చెప్పి సంతోషిస్తూ ఉంటారు. ఆ చాడీలు చెప్పి సంతోషించేవాడు ఎప్పటికైనా రెట్టింపు వడ్డీతో సహా వాళ్ళకి దుఃఖం వస్తుంది. తర్వాత ప్రతిదానికి ప్రతి పద్ధతికి హింసగా అవలంబిస్తారు, హింసాత్మకంగా ఉంటారు. మాటలో హింస ఉంటుంది, మనసులో హింస ఉంటుంది, చేతలో హింస, హింసాత్మక వాళ్ళ ప్రవృత్తి హింస. వాళ్ళు కూడా భవిష్యత్తులో వాళ్ళు కూడా దుఃఖం అనుభవించవలసింది. అంటే మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు అది ఎంత పవిత్రమైంది అనుకుంటున్నామో ఆ మార్గం కూడా, దాన్ని పొందే విధానం కూడా అంత పవిత్రంగా ఉండాలి. మనం ఏదైతే ఎచీవ్ చేద్దాం అనుకుంటున్నామో, ఏదైతే పొందుదాం అనుకుంటున్నామో, దాన్ని పొందే మార్గం కూడా పవిత్రంగా ఉండాలి. చాలామంది ఏమంటారంటే వాళ్ళకి అధికారం ఉంటుంది, ధనం ఉంటుంది, చదువు ఉంటుంది, కానీ మాకు శాంతి లేదంటూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే మనం కాని దాని మీద నేను కాని దాని మీద నేననే బుద్ధి ఉన్నంతకాలం ప్రతి వాడిని అశాంతి కూడా వస్తుంది, అశాంతి వెంటాడుతుంది, వాడికి శాంతి రాదు. ఎప్పుడైనా మనస్సు అడిగినప్పుడు సత్వగుణం వస్తున్నప్పుడు శాంతిగా ఉంటుంది, అది నిజం కాదు, మళ్ళీ గంటకు 2 గంటలకు పోతూ ఉంటుంది. నువ్వు కాని అనాత్మ మీద, నువ్వు కాని దాని మీద, ఆత్మ కాని ఏదైతే కాదో దాని మీద నేననే బుద్ధి నీకు ఉన్నంతకాలం నీకు అశాంతి వస్తుంది, దుఃఖం వస్తుంది, చావు వస్తుంది, మరణం. అమృతం అంటే సుఖం, మరణం అంటే దుఃఖం. నేను ఏదిగా ఉన్నానో దాని తాలూకు ఎరుకు నాకు వస్తే నాకు అది అమృతం. నేను కాని దాన్ని ఎంత ఆ ఎన్ని భోగ వస్తువులైనా అవి ఎప్పటికైనా విషయం కింద మారుతుంది. మృత్యువు తప్పదు, జన్మ తప్పదు, సంసారం తప్పదు, వేధింపులు తప్పవు, అశాంతి తప్పదు. ఈ జనన మరణ రూపంలో సంసారం వెంటాడుతూనే ఉంటుంది. సంసారం మనకు కూడానే వచ్చేస్తుంది. మన శరీరం చనిపోయిన తర్వాత కూడా సంసారం మనకు కూడానే వచ్చేస్తుంది. అయితే పరిసరాలు మారుతాయి, వస్తువులు మారుతాయి, మనుషులు మారుతారు, ఆస్తులు మారుతాయి, అంతస్తులు మారుతాయి, కానీ సంసారం కూడా వచ్చేస్తుంది. సంసారం అంటే ఇంట్లో మనుషులు కాదు, మనం ఏ పని చేసినా కోరికలు పెట్టుకుని చేస్తాం. మనం ఏ పని చేసినా కోరిక పెట్టుకుని చేస్తాం. ఆ కోరిక వల్ల ఏదో పని, కోరిక లేకుండా పని చెయ్యి, మనం కోరిక పెట్టుకుని చేస్తాం. ఆ కోరిక వల్ల ఫలితం వస్తుంది, ఆ ఫలితాన్ని మనం అనుభవిస్తాం. ఆ కోరిక లేని కర్మ చెయ్యి, మనం కోరికతోటే చేస్తాం కర్మ. కొరికితేడు కర్మ చేస్తాం కాబట్టి కర్మకు ఫలితం వస్తుంది, ఆ ఫలితాన్ని మనం ఎంజాయ్ చేస్తాం, అదే సంసారం, మళ్ళీ అదే పునర్జన్మలు తీసుకొస్తాం. మనలో ఎంత కోరికలు లేకుండా కర్మలు చేసేవాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారు? ఆ కోరిక, ఏ రకమైన కోరిక లేకుండా, గౌరవాన్ని కూడా ఆశించకుండా మనలో పని చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది సంసారం అన్న సంగతి మనకు అర్థం అవుతారు. ప్రతి జీవుడు ఏదో కోరిక పెట్టుకు పనిచేస్తాడు. ఆ కోరిక లాభం రావచ్చు, నష్టం రావచ్చు, ఏదో ఒకటి వస్తుంది, ఫలితం ఏదో ఒకటి వస్తుంది. ఆ ఫలితాన్ని ఆడు బాగుంటే సంతోషిస్తాడు, బాగపోతే దుఃఖపడతాడు. అదే సంసారం. అది వచ్చే జన్మలో కూడా అది వచ్చే ఆ సంసారం వచ్చేస్తుంది. మనుషులు మారవచ్చు, పరిస్థితులు మారవచ్చు, అది వేరే విషయం. కానీ సంసారం కూడా వచ్చేస్తుంది. రమణ మహర్షి గారి జీవితం పొడుగున ఒక మాట చెప్పారు, వినటానికి మనకు విసుగొచ్చిందేమో కానీ చెప్పటానికి ఆయనకు విసుగు రాలేదు. అదేంటంటే, దుఃఖానికి కారణం అసలు సృష్టిలో ఎక్కడా లేదని. దుఃఖానికి కారణం అసలు బయట లేనే లేదు. దుఃఖానికి కారణం ఈ లోపలే ఉంది. అది బయట లేదు, దుఃఖానికి కారణం ఈ లోపలే ఉంది. అదే కర్తృత్వ బుద్ధి అంటారు. దుఃఖం ఏ రూపంలో ఉంది? కర్తృత్వ బుద్ధి రూపంలో ఉంది. అంటే ఇది నేను చేస్తున్నాను, అది నేను అది నేను సాధించాను, ఇది నేను సాధించాను, ఏదో అనుకుంటాం కదా అలాగా. అప్పుడు అలా చేశాను కాబట్టి ఇలా సంపాదించుకున్నాను, ఇప్పుడు ఇలా చేశాను కాబట్టి ఇప్పుడు ఇలా సుఖంగా ఉన్నాను, ఏదో ఒకటి అనుకుంటూ ఉంటాము. ఏదైనా కలిసి వస్తే మనం తెలియచేటలు, కలిసి రాకపోతే ఆ శనిగ్రహాన్నో సూర్యుడినో చంద్రుడినో పట్టుకు తిట్టేయటం. కలిసి వస్తే మనం తెలివితేటలు, లేక నవగ్రహాలు ఇక్కడ ఉన్నాయి, ఆ గ్రహాన్ని ఏదో పట్టుకుని తిట్టేయటం. కలిసి వస్తే మనం తెలివితేటలు. అంటే మన కోరిక లేకుండా కర్మ చెయ్యం, కోరికతోటే చేస్తాం, అదే సంసారం. మనం కోరిక లేకుండా కర్మ చేసినా ఫలితం వస్తుంది, కానీ అది బంధం. కోరికతోటి కర్మ చేస్తే దాని ఫలితం బంధిస్తుంది, కోరిక లేకుండా కర్మ చేసినా ఫలితం వస్తుంది కానీ అది బంధించదు. అది సంసార కారణం కాదు. అర్జున, నువ్వు కర్తృత్వం లేకుండా, అహంకారం లేకుండా, దేహాభిమానం లేకుండా మూడు లోకాలని నువ్వు నాశనం చేసినా నీకు పాపం రాదని చెప్పాడు కృష్ణుడు అర్జునుడు. మనం ఏది చేసినా కర్తృత్వ బుద్ధితోటి చేస్తాం, అహంకారంతో చేస్తాం, అది సంసారానికి కారణం. మాయ అనేది ఎక్కడుంది, ఎక్కడుంది అనుకుంటాను? ఎక్కడా లేదు. ఉపనిషత్తులో ఒక మాట ఉంది, చాలా అందమైన మాట, ఎంత అందంగా ఉంటుంది ఈ మాట. ఏమి చెప్పాడంటే, నువ్వు ఆత్మవు. ఎంత అందంగా చెప్పాడు, నువ్వు ఆత్మవు. ఆత్మకి చావు లేదు, దేహానికి చావు ఉంది. ఆత్మకి పుట్టుక లేదు, దేహానికి పుట్టుకుంది. ఆత్మకి కర్తృత్వం లేదు, ఇది నేను చేశాను, అది నేను చేశాను, ఇది సాధించాను, అది సాధించాను ఆత్మ అనుకోదు. దానికి కర్తృత్వం లేదు అసలు. ఆత్మకి కర్తృత్వం లేదు, నువ్వు ఆత్మవు. మరి నేను అది చేశాను, ఇది చేశాను నువ్వు అనుకుంటున్నావు. అలా అనుకునేదే మాయ, అదే అజ్ఞానం, అదే అహంకారం. అందులోంచి నువ్వు ఎన్ని జన్మలు అయితే బయటికి రాలేవో అంతకాలం నీకు ఆత్మశాంతి లేదు. పొమ్మన్నాడు ఒక పురుషుడు, వెళ్ళండి ఇంతే సంగతులు అని చెప్పాడు. సటిల్ సబ్జెక్ట్ అది. ఆత్మకి నేను ఇది సాధించాను, అది సాధించాను నువ్వు అనుకుంటున్నావు. నువ్వెవరో ఆత్మవు. ఆత్మ ఏం అనుకోదు, నేను ఇది సాధించాను, అది సాధించాను అని. ఆత్మకి చావు లేదు, ఆత్మకు పుట్టుక లేదు, ఆత్మకు ముసలితనం లేదు, ఆత్మకి వికారం లేదు. వాడే నారాయణుడు. అడు రూపరహితుడు, క్రియారహితుడు, నామరహితుడు, యాక్షన్ లెస్, ఫోరం లెస్, నేమ్ లెస్, అన్నీ లెస్లే. కానీ లేడంటే ఉన్నాడు. మా ఇదే ఇక్కడ అర్థం చేసుకోండి, ఇక్కడ అర్థం చేసుకుని మీరు ఇంటికి వెళ్ళిపోండి. ఆత్మ నువ్వెవరవు, ఆత్మవు. ఆత్మ నేను అది చేశాను, ఇది చేశాను అనుకోదు. మరి నువ్వు అనుకుంటున్నావు అది సాధించాను, ఇది సాధించాను అనుకుంటున్నావు. అది అదృష్టం వస్తే సంతోషిస్తున్నావు, దురదృష్టం వస్తే దుఃఖపడుతున్నావు. ఆత్మకు అదృష్టం దురదృష్టం లేదు. మరి ఆత్మ నేను అది చేశాను, ఇది చేశాను అనుకోవటం లేదు. నువ్వు ఆత్మ అయి ఉన్నావు. మరి అది చేశాను, ఇది చేశాను ఎవరు అనుకుంటున్నారు? అనుకునే వాడిని తీసి ఓ పక్కన పెట్టు. ఆనాటికి కాడు నీకు ఆత్మజ్ఞానం రాదు. ఆత్మీయం అనుకోవటం లేదు. నువ్వు ఆత్మ ఉన్నావు, ఎవడు అనుకున్నవాడు నీలో కనిపిస్తున్నాడు, అనుకున్నవాడు తీసుకో పక్కన పెట్టు, అంతే నీకు జ్ఞానం కలుగుతుంది. అయితే ఆ పద్ధతి నువ్వు భక్తి మార్గంలో చేస్తావా, జ్ఞాన మార్గంలో చేస్తావా, ధ్యాన మార్గంలో చేస్తావా, కర్మ మార్గంలో చేస్తావా, అది నీ ఇష్టం. నీ పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి ఏ మార్గంలో ప్రయాణం చేయాలంటే ఆ మార్గంలో ప్రయాణం చేసి కర్తృత్వ రహిత స్థితిని పొందు. కర్తృత్వ బుద్ధి నశించాలి. కర్తృత్వ బుద్ధిని నశించకుండా నీకు బ్రాహ్మీ స్థితి రాదు, ఆత్మబుద్ధి కలగదు, చైతన్య స్థితి రానే రాదు, ఇక్కడ రాజీ పడే అవకాశం లేదు. మనం ఇక్కడ మీటింగ్లో పెట్టుకున్నాం, ఇక్కడ పాలకొడారి మీటింగ్లో చెప్పుకున్నాం. అసలు ముందు దేహానికి ఆత్మకి ఎట్టి సంబంధం లేని సంగతి మనకు అర్థం అవ్వాలి. ముందు అసలు దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అనుకుంటున్నాను. దేహానికి ఆత్మకి ఏమి సంబంధం లేదు. ఆత్మ చనిపోదు. నువ్వు ఆత్మయ్య ఉన్నావు, మరి చనిపోయేది ఎవరు? ఎవరు అనుకుంటున్నారు నేను చనిపోతున్నాను? అందులోంచి విడుదల పొంది అప్పుడు నీకు ఆత్మజ్ఞానం. మనం కలగా పొలగం చేసేసుకుంటున్నాం. దేహానికి ఆత్మకునే భేదం తెలియటం అసలు. ఆ డిస్క్రిమినేషన్ లేదు, ఆ డిటాచ్మెంట్ లేదు, ఆ డివోషన్ లేదు, ఆ డెడికేషన్ లేదు. ఒకవేళ ఏదైనా మంచి పని చేసినా సరసనంగా, ఈ మధ్యన ఈస్ట్ గోదావరి వెళ్దాం అసలు. ఈస్ట్ గోదావరి వెళ్తే అక్కడ ఎమ్మెల్యే గారు కనిపించారు. ఏమంటే ఇక్కడ ఈ పని చేస్తే బాగుంటుందేమో, అక్కడ ఆ పని చేస్తే బాగుంటుంది ఏదో అన్నాను. అంటే ఆయన ఏమన్నా అంటే, ఏమంటే మనస్సు ఉన్న చోట ధనం ఉండదు, ధనం ఉన్న చోట మనస్సు ఉండదు అని. వండర్ఫుల్ అని చాలా బాగా చెప్పి, మనస్సు ఉంది, మనస్సు ఉన్న చోట ధనం ఉండదు, ధనం ఉన్న చోట మనస్సు ఉండదు. ఈ రెండు ఉన్నవాళ్ళు బహు కొద్ది మంది ఉంటారు. అటువంటి వాళ్ళు దొరకటం కష్టం కదా. మీరు ఈ పని చేసేయండి, ఆ పని చేసేయండి, మరి ఆకవరు పెట్టేస్తున్నారు. మీరు ఇవిడో చాకరీలు పెట్టేస్తున్నారు. ఈ పని చేసేయండి, ఆ పని చేసేయండి, ఆ పని. నేను చెప్పాను ఈ పని చేస్తే బాగుంటుంది, ఆ పని. ఇది ఎమ్మెల్యే గారితో క్యాజువల్గా చెప్పాను. ఆయన అప్పుడు అన్నారు, మనస్సు ఉన్న చోట ధనం ఉండదు, ధనం ఉన్న చోట మనస్సు ఉండదు. ఈ రెండు కలిగి ఈ రెండు ఉన్నవాళ్ళు ఎక్కడో కానీ దొరకరు, ఇంకే పని చేయమంటారు మమ్మల్ని అన్నాడు. ఇంకా గవర్నమెంట్ ఎలా ఉందంటే, ఇదివరకు జిల్లా పరిషత్ హై స్కూల్స్లో సంవత్సరానికి 1000 రూపాయలు ఇచ్చేవారు మేస్టర్లకి. శుద్ధ ముక్కలు కొనుక్కోండి, పెన్సిల్ కొనుక్కోండి, కణికలు కొనుక్కోండి. ప్రతి హై స్కూల్కి దాని ఏదో అంటారు, దాన్ని మిస్సిలేనియన్స్ ఖర్చులు ఏదో అంటారు, చిల్లర ఖర్చులు. ప్రతి హై స్కూల్కి సంవత్సరానికి 1000 రూపాయలు ఇస్తారు, శుద్ధ ముక్కలు కొనుక్కోండి, మీకు ఏదైనా కణికలు కొనుక్కోండి అనేది. పూర్వం సంవత్సరానికి 1000 రూపాయలు ఇచ్చేవారు ప్రతి హై స్కూల్కి. ఇప్పుడు ఆ 1000 రూపాయలు ఏమిటో మానేసి పిల్లల్ని అడిగి పుచ్చుకోండి అంటున్నారు గవర్నమెంట్ పరిస్థితి. మీకు జీతాలు ఇవ్వటమే మాకు కష్టం అవుతుంది, పైగా 1000 రూపాయలు కూడా ఎక్కడి నుంచి ఇచ్చిస్తాం, ఈ శుద్ధ మొక్కలు కావాల్సి ఉండి కొనుక్కోండి, ఆ పిల్లల్ని అడిగి కొనుక్కోండి శుద్ధ మొక్కలు, మిషన్ ఖర్చు లేవు ఇప్పుడు ఇవ్వలేమన్నారు. అది గవర్నమెంట్ పరిస్థితి అలా ఉందండి. గవర్నమెంట్ పరిస్థితి అలా ఉంది, శుద్ధ మొక్కలు కూడా పిల్లల్ని అడిగి కొనుక్కోమంటున్నారు జిల్లా పరిషత్ హై స్కూల్స్. మీరు కొనుక్కోండి, కణికలు కావాలన్నా శుద్ధ ముక్కలు కూడా కొనుక్కోండి, ఆ పిల్లల్ని అడిగి కొనుక్కొని, పిల్లల్ని 10 రూపాయలు 5 రూపాయలు అడిగి కొనుక్కోండి. గవర్నమెంట్ ఎలా ఉంది? ఇంకా ప్రజలను చూస్తే ఎలా ఉన్నారంటే, మనసు ఉన్న చోట ధనం లేదు, ధనం ఉన్న చోట మనసు లేదు. ఇది ఉంటే అది లేదు, అది ఉంటే ఇది లేదు. ప్రజలు చూస్తే ఇలా ఉన్నారు, గవర్నమెంట్ చూస్తే అలా ఉంది, మమ్మల్ని ఏం చేయమంటారు అన్నాడు. అయితే మాయ అంటే ఎక్కడ ఉందనుకోకండి. మీరు ఎక్కడ ఉంది మాయ, ఎక్కడ ఉంది అలా అనుకోకండి. మన వల్ల గడ్డి పరకావదు. ఇది ముందు మన అహంకారం వల్ల గడ్డి పరకావదు. మీరు ఏదైనా సాధించారనుకోండి, నిజంగా అనుకుందాం సాధించారనుకోండి, అది ఈశ్వరుడు సాధించాడే, అది మీకు తెలియక నేను సాధించాననుకోండి. అది సాధించడానికి మనం ఏం ఉన్నది, ఒక్కటంటే ఒక్కటే బ్రహ్మమే. దానికి భిన్నంగా చూసారా, మీకు పొగరబోత్తనం వస్తుంది, గర్వం వస్తుంది, చావు వస్తుంది, పుట్టుకొస్తుంది, సంసారం ఆ జన్మక జన్మ వెంటాడు. మీరు ఒకవేళ ఏదైనా సాధించారనుకోండి, నిజంగా ఏదో సాధించారనుకోండి, ఇది సాధించింది బ్రహ్మమే, ఇదంతా బ్రహ్మమే చేసిందని మీరు అనుకోకుండా, నేను ఏదో సాధించానంటే బ్రహ్మానికి బ్రహ్మముకి భిన్నంగా మిమ్మల్ని మీరు చూసుకుంటా అంటే, మిగిలేది విషాదం, మిగిలేది దుఃఖం, మిగిలేది చావు, మిగిలేది పుట్టుక, మిగిలేది అశాంతి, మిగిలేది నరకం. జవహర్లాల్ నెహ్రూ మీటింగ్లో నా ఎక్కువ మీటింగ్లో ఒక మాట అంటూ ఉంటాడు ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ, ఆయనకు ఈ మాట అంటే బాగా ఇష్టం, తరచుగా అంటూ ఉంటాడు. కొంతమంది ముందు సుఖపడతారు, తర్వాత కష్టపడతారు జీవితంలో. ముందేమో సుఖపడతారు, తర్వాత కష్టపడతారు. ముందేమో కొంతమంది ముందు కష్టపడతారు, తర్వాత సుఖపడతారు. స్వర్గం నరకం ఎక్కడో లేవు. ముందు కష్టపడి తర్వాత సుఖపడితే ఆ సుఖం స్వర్గం కింద ఉంటుంది. ముందు సుఖపడి తర్వాత కష్టపడితే ఆ కష్టం నరకం ఉంటుంది. నరకాలు స్వర్గాలు ఈ భూమి మీద ఉన్నాయి. చచ్చిపోయిన తర్వాత కాదు, బతికొండగానే చూడవచ్చు స్వర్గాన్ని నరకాన్ని. కొంతమందికి రోజులు చాలా బాగా వెళ్ళిపోతున్నాయని కూడా ఎప్పుడో తేడా వస్తుంది. ముందు సుఖపడిపోతారు, తర్వాత కష్టం వస్తుంది, అది నరకం. ముందేమో కష్టపడతారు, తర్వాత సుఖపడ అది స్వర్గం. ముందు కష్టపడి తర్వాత సుఖపడతారు, అబ్బా స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ముందు కష్టపడి తర్వాత సుఖపడితే స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ముందు సుఖపడిపోయి తర్వాత కష్టాలు వస్తే నరకంలో ఉన్నారు. ఆ నరకం ఎక్కడ లేదు, ఇదే నరకం అనిపిస్తుంది. అది జీవ లక్షణం అంటాడు నేను. ఇప్పుడు మా ఎక్కడుందో నాకు చెప్పండి. మీరు ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది అనుకుంటాం. మన ద్వారా ఏదైనా పని జరిగింది అనుకోండి, ఆ చేసింది ఎవరు? బ్రహ్మం. ఏ బ్రహ్మం అయితే మన శరీరాన్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చిందో ఆ బ్రహ్మమే మన శరీరం ద్వారా ఆ పని చేస్తుంది. ఈ చావు ఎలాగని వీడు కూడానే ఉంటాడు. వీడు ఎప్పుడో సడన్గా మీద పడతాడు, తీసిపోతూ ఉంటాడు. అప్పుడు కొత్తగా వస్తాడనుకోకండి. మీరు నూర్చుంటే, మీరు కూర్చుంటే ఆడు కూర్చుంటాడు, మీరు నుంచుంటే మేము మంచిగా చేసేస్తూ కూడా వేసుకొచ్చినట్టు ఆడు. కొత్తగా సడన్గా వస్తాడనుకోకండి, మీకు కూడా ఉంటాడు. ఒకవేళ మీరు ఏదైనా జబ్బు చేసింది అనుకోండి, ఇప్పుడు ఆ శరీరానికి చచ్చిపోయే టైం అవ్వలేదు అనుకోండి, మీకు కూడా ఉంటాడు. ఆ డాక్టర్ గారికి ఏదో మంచి బుద్ధి కలుగుతుంది, ఈ ఫలానా ఈ మంది స్త్రీలకు తగ్గుతుందని, అది కూడా బ్రహ్మమే కలగజేస్తుంది ఆ బుద్ధి కూడాని. ఒకసారి కొంతమంది రోజు మంచం మీద ఉంటారు, 30 ఏళ్ళు బతుకుతారు. కొంతమంది రాళ్ళే ఉంటారు, సడన్గా చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ఆడు చూసుకుంటూ ఉంటా టైము, అంటే ఆ దేహం ఎప్పుడు ఆయన దేహం తీసి ఆ దేహాన్ని ప్రాణాన్ని ఎప్పుడు విడదీయాలని చూసుకుంటాడు. కానీ కొత్తగా రాడు మీకు కూడానే ఉంటాడు. ఆ టైం ఆ క్షణం వచ్చినప్పుడు లాక్కుపోతాడు. మీరు ఏ రోజున చచ్చిపోతే ఆ రోజున మృత్యు వచ్చి మీ ఇంటికి వస్తుందనుకోండి, కూడానే ఉంటాడు. మీరు నరశాపం వెళ్తే నరశాపం వచ్చేస్తాడు వాడు. మీరు పుట్టింటికి వెళ్తే పుట్టింటికి వస్తూ ఉంటాడు చావు, అత్తవారింటికి వెళ్తే అత్తవారింటికి వస్తూ ఉంటాడు, చుట్టాలింటికి వెళ్తే చుట్టాలింటికి వస్తూ ఉంటాడు. ఇయ్యంకుడి గారి ఇంటికి వెళ్తే ఇయ్యంకుడి గారి ఇంటికి వస్తాడు. బీమారం తాలూకాలో రాజుగారు ఉండేవారు, ఆయనకు అనారోగ్యంగా ఉండేది. వాళ్ళు ఇయ్యంకుడు ఏమన్నారంటే, అలా కదండి మీరు మా దగ్గర ఇక్కడేంటి, మీకు ఆరోగ్యం బాగోటలేదు, మా ఇంటికి తీసుకెళ్తాను. ఆ ఇంటికి తీసుకెళ్ళారు. ఆ ఇంటికి తీసుకెళ్ళినా 10 రోజులు ఇయ్యంకుడి ఇంటికాడి చచ్చిపోయాడు. ఈ చావు ఊరుకో వాళ్ళు కూడా ఇయ్యంకుడి ఇంటికి వెళ్ళిపోతున్నాయి. పోను వాళ్ళు ఇయ్యంకుడి ఇంటికి వెళ్తా అంటే మనం ఎందుకని ఇది ఊరుకోదు, ఇయ్యంకుడి ఇంటికి వెళ్ళిపోతున్నాయి. అదికాడ వాళ్ళు ఇయ్యంకుడి ఇంటికి వెళ్ళాడు, మనం వాళ్ళు ఇయ్యంకుడి ఇంటికి ఎందుకు, మళ్ళీ ఇంటికి వచ్చాక చూద్దాం అనుకోదు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతా ఉంటుంది. మీకు ఇక్కడ ఆరోగ్యం బాగాలేదు, మా ఇంటికాడ మీకు సుఖంగా ఉంటుంది, అన్నీ బాగుంటాయి అంటే వాళ్ళు ఇంక్రి ఇంటికి వెళ్ళిపోయింది. 15 రోజులకు చచ్చిపోయారు. అంటే మీరు గర్వం తెచ్చుకునే కారణం అసలు ఏమి లేదు. తెలియక గర్వం తెచ్చుకుంటున్నాం, తెలియక అహంకారం తెచ్చుకుంటున్నాం. మీరు ఏదైనా డబ్బు సంపాదించుకున్నారనుకో అనుకోండి, మాట వరుసకి ఆ డబ్బు కూడా మీ దేహ ప్రారంభంలో ఉండటం వల్ల వస్తుంది. కానీ మీ తెలివితేటలు రావటం లేదు, మీకంటే తెలివైన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు డాక్టర్స్లో పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద అకాడమిక్ ఎక్సలెన్స్ ఉండి యూనివర్సిటీ ఫస్ట్ వచ్చి ప్రాక్టీస్ పెట్టుకుంటే నెలకు 20,000 25,000 కంటే రాని వాళ్ళు ఉన్నారు. అది చదివి అకాడమిక్ ఎక్సలెన్స్ లేకుండా ఏదో మొక్కుబడి కోసం చదివి చదివి బయటకు వచ్చి ప్రాక్టీస్ పెట్టుకుంటే 1,50,000 రూపాయలు వచ్చేవాళ్ళు ఉన్నారు. ఎంబీబీఎస్ 5 ఏళ్ళు చదివి 9 ఏళ్ళు చదివి బయటకు వచ్చి ప్రాక్టీస్ పెట్టుకుంటే నెలకు 100,000 ఉన్నారు. అక్కడ ఎంబీబీఎస్ లో ఫస్ట్ వచ్చి ప్రాక్టీస్ పెట్టుకున్న వాళ్ళు నెలకు 10 ఏ రోజుకి ఆ రోజు గడవటం నెలకు 10,000 వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇదంతా మన తెలివితేటలేదు. అదేంటంటే బ్రహ్మం అలా ఆడిస్తూ ఉంటుంది, దేహాన్ని అలా ఆడిస్తాం. ఇందులో మన తెలివితేటతో సంబంధం అయితే సాధన అంటే ఏమి లేదు. బ్రహ్మం మన దేహం ద్వారా అలా ఇప్పుడు మనకి ఏదైనా రోగం వచ్చిందనుకోండి, డాక్టర్ వైద్యం చేస్తాడు. మనకి ఏదైనా రోగం వచ్చిందనుకోండి, వైద్యం ఎవరు చేస్తారు? డాక్టర్ చేస్తాడు. డాక్టర్ చేసినా డాక్టర్ చేసే వైద్యానికి మనం సహకరించాలి, అప్పుడు రోగం తొందరగా తగ్గుతుంది. అలాగే చేసే పని అంతా ఎవరు? బ్రహ్మమే. ఇదంతా బ్రహ్మమే చేస్తాను, నేను కాదని ఆ బ్రహ్మమే చేస్తాను. ఆ గుర్తింపు మనం ఆ బ్రహ్మం చేసే పనికి సహకరించాలి, ఆ గుర్తింపు రావాలి, అప్పుడు అహంకారం నశిస్తుంది. అంటే డాక్టర్ సంకల్పానికి మనం ఎలా సహకరించాలో ఆ బ్రహ్మం యొక్క సంకల్పానికి మనం సాధన చేసి మనం కాదు ఆయనే చేస్తున్నాడు, ఊరికే మన పనిమిట్టుకుంది ఉపయోగించుకుంటున్నాడని ఆయనకి సహకరిస్తుంటే అప్పుడు మనకు అహంభావన నశిస్తుంది, బ్రహ్మభావన కలుగుతుంది. మన అందరం సాధకులం 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 అంటాం. మనం నిజంగా సాధకులైతే ఇతరులను బాధలు పెట్టకూడదు. ఇది నిజమైతే మనం మన పని ఏదో మనం శ్రద్ధగా చూసుకోవాలి. ఇతరుల గొడవల్లో మనం కలగ చేసుకోకూడదు. ఏదైనా మాట సహాయం అడిగితే చేయొచ్చు. ఇతరుల గొడవలు మనం ఎక్కువ కలగ చేసుకోకూడదు. మన పని ఏదో మనం శ్రద్ధగా చూసుకోవాలి. మన కాళ్ళ మీద మనం నిలబడాలి. ఇతరులుగా అనవసరంగా వాళ్ళు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. వాళ్ళు ఏదైనా మాట సహాయం అడిగితే చెప్పొచ్చు. మనంతా మనం వెళ్ళి అనవసరం గొడవల్లో కల్పించుకోకూడదు. అదే భగవాన్ చెప్పారు కదా, నీకు అవసరమైన గొడవల్లో కల్పించుకుంటే అహంభావన పెరుగుతూ ఉంటుందని. ఏం చెబుతున్నావు అమ్మ ఇప్పుడు? బ్రహ్మము అంటే ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే ఆ బ్రహ్మము అలాగా ఆ శరీరం ఎందుకు వచ్చిందో ఆ పని అలా చేసుకుంటూ వెళుతూ ఉంటుంది. ఒకసారి మీకు అదృష్టం వస్తుంది, అది పొంగిపోకండి. ఇది అర్థం చేసుకోండి, ఇది బ్రహ్మము యొక్క సంకల్పం. బ్రహ్మము సంకల్పము, సత్య సంకల్పం, మన సంకల్పం అసత్య సంకల్పం. బ్రహ్మము సంకల్పము, సత్య సంకల్పం, మన సంకల్పం మిథ్యా సంకల్పం. ఇప్పుడు మన దేహానికి ఏదైనా బాధపడి వంతుంది, దురదృష్టం ఏదైనా వెంటాడుతుంది అనుకోండి, అది బ్రహ్మము తెలియకుండా రావటం లేదు. అది బ్రహ్మము సంకల్పాన్ని బట్టి అలా వస్తుందని ఓర్చుకుంటాం అనుకోండి, ఇంకా రాబోయే జన్మలు అది రాదు. అయ్యి మనం పరీక్ష పెట్టాం, ప్యాస్ అయిపోయాడు, ఇంకా రాబోయే జన్మలో ఈ కర్మ తప్పించేద్దాం అనుకుంటుంది బ్రహ్మం. ఏమండి ఆ బ్రహ్మం యొక్క సంకల్పాన్ని బట్టి ఒకసారి అదృష్టం వెంటాడిపోతా ఉంటుంది. చంద్రుడు మిమ్మల్ని చల్లగా చూస్తున్నాడు అనుకోండి, అనుకోండి చంద్రమహాదశ వచ్చేసిన మళ్ళీ నవగ్రహాలు జోలికి వెళుతున్నాం. ఈ నవగ్రహాలు కూడా భగవంతుని కాదని ఏం చేయలేవు. నవగ్రహాలు ఎవరండి? భగవంతుని కాదని ఏం చేయలేము. వాళ్ళకు కూడా డ్యూటీ ఇచ్చాడు భగవంతుడు, చేయమన్నాడు అంతే. ఇప్పుడు తహసీల్దార్ చేసే పని నువ్వు ఈ పని చేయి, కలెక్టర్ చేసే పని నువ్వు ఈ చేయి పని, ఇంజనీర్ చేసే పని నువ్వు ఈ చెయ్యి అని గవర్నమెంట్ ఎలా కేటాయిస్తుందో పని, అలాగే భగవంతుడు ఆ నవగ్రహాలకు కూడా మీరు ఈ పని చేయని పని కేటాయించాడు. కానీ భగవంతుని కాదని ఏమి చేయలేవు. భగవంతుని కాదని నవగ్రహాలు ఏదైనా చేస్తాయనుకోవటం అంటే ఎటువంటిది అంటే ప్రాణం పోయిన తర్వాత మనిషి నడుస్తాడు అనుకోవడం కూడా అటువంటిదే. నవగ్రహాల గురించి డ్యూటీ కేటాయించాడు మీరు ఈ పని చేయండి అని. మీరు ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, తల పని చేసుకుంటున్నారు కదా, అలా నవగ్రహాలకు ఇచ్చి పని నవగ్రహాలకు చేసే కేటాయించాడు. అంతే, భగవంతుని కాదని ఏమి చేయలేవు. భగవంతుడి సంకల్పాన్ని ఆయన అమలు జరుపుతూ ఉంటాయి, అంతవరకే. అధ్యక్షుడు ఆయనే, అధ్యక్షుడు భగవంతుడే, సర్వేశ్వరుడు నారాయణుడు. అయితే వీళ్ళకి ఏదో పని అప్పచెప్పాడు, అవి చేస్తున్నాయి. ఈ స్వతంత్రంగా చేయటం లేదు, ఆయలెవరు స్వతంత్రంగా చేయడానికి ఉన్నది బ్రహ్మమే. అంటే మీకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నాయంటే మీకు ఎప్పుడన్నా అదృష్టం వెంటాడుతుంది అనుకోండి, మీరు చేసిన పనులన్నా కలిసి వస్తాననుకోండి, ఒకసారి చేసినా కలిసి రావటం లేదనుకోండి, చేసినా కలిసి వస్తానంటే మీకు గర్వం రాకూడదు. గర్వం వస్తానంటే మీరు బ్రహ్మంకి భిన్నంగా ఏదో చూస్తున్నారు. ఒకసారి మీకు దురదృష్టం వస్తుంది అనుకోండి, ఆ దురదృష్టం కూడా బ్రహ్మంకు తెలియకుండా రావటం లేదు. బ్రహ్మంకు తెలియకుండా వస్తానని బ్రహ్మంకి భిన్నంగా దురదృష్టాన్ని చూస్తే దుఃఖం వస్తుంది. మీరు బ్రహ్మంకి భిన్నంగా ఏది చూసినా మీకు రిజర్వేషన్, అదం దుఃఖం, మరణం. మరణమే దుఃఖం, మరణమే అశాంతి. నారాయణ 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 నారాయణ. ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నామంటే, మీకు బ్రహ్మముకి భిన్నంగా ఏది చూసినా మిగిలేది దుఃఖం, మిగిలేది సంసారం, మిగిలేది అశాంతి, మిగిలేది చావు. అంటే మనిషి తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన మాదిరి శ్మశానంకి వెళ్ళే వరకు ఎవడ జీవితం ఒక రకంగా వెళ్ళదు. ఇప్పుడు ఇతను 90 కోట్లు సంపాదించాడు అంటున్నారు. ఎవడో బాంబేలో ఆడి పేరు ఏం పేరు ఏంటి? అనిల్ అంబానీ. అంటే అతను చనిపోయాడు అనుకోండి, అతను నెలకు 300 రూపాయలు ఉద్యోగం చేశాడు. మొట్టమొదటిలో నెలకు 300 రూపాయలు ఉద్యోగం చేశాడు ఒక ఆయిల్ కంపెనీలో. అతను ఇప్పుడు 90, ఇప్పుడు చనిపోయాడు అనుకోండి, చనిపోయిన నాటికి 97 కోట్లు సంపాదించాడు. ఇదంతా ఆడి తెలివితేటలు సంపాదించాడు బ్రహ్మం. మరి ఇప్పుడు ఆయన కొడుకులు పేచీలు పడుతున్నారు, అది బ్రహ్మమే. ఆ తల్లి ఏం చేసిందంటే, తల్లి చెప్పినట్టు ఇద్దరే ఉంటారు. అది ఆ తల్లి ఏం చేసిందంటే, కొంచెం తెలివైన వాళ్ళని, కొంచెం మంచివాళ్ళని, సమర్థుని, ఒక ఇద్దరిని ముగ్గురిని పెద్ద మనుషుల కింద పెట్టి మామూలుగా ఆస్తులు మామూలుగా ఉమ్మడిగా వ్యాపారాలు చేసుకున్నా ఎవరి కంపెనీ వాళ్ళని విభజించేయమని చెప్పింది, విడగొట్టేయమని చెప్పింది. కదా, వ్యాపారం ఉమ్మడిగా చేసుకున్న కంపెనీలు ఎవరి వాళ్ళకి విడగొట్టేసేయండి, పార్టీషన్ చేసేయమని చెప్పి. వ్యవసాయం వాళ్ళకి ఇష్టమైతే కలిపి చేసుకుంటారు, లేకపోతే లేదు, లేకపోతే ఉత్తర పొలం వాడికి దక్షిణ పొలం వాడికి అది కేటాయించామని చెప్పింది. ఇది బ్రహ్మమే. ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు మీకు ఏదైనా అదృష్టం రావచ్చు, అది మీ తెలివితేటలో వచ్చింది, అది బ్రహ్మమే. అక్కడ బ్రహ్మను చూసి అయితే మీకు గర్వం రాదు. తర్వాత మీకు ఏదైనా దురదృష్టం వస్తుంది అనుకుంటే అక్కడ బ్రహ్మం ఉంది. అక్కడ మీరు బ్రహ్మముకు భిన్నంగా ఏది చూసినా శాంతి వస్తుంది, అది క్లూ మీకు అర్థం అవ్వాలి. మీకు దురదృష్టం వస్తుందనుకోండి, అక్కడ బ్రహ్మం ఉంది, అది బ్రహ్మము తెలియకుండా రావటం లేదు. అంటే అది జన్మాంతరంలో చేసిన కోరికలను బట్టి కర్మ చేస్తాం, కోరికలను బట్టి కర్మ చేస్తాం, కర్మను బట్టి మళ్ళీ ఏమొస్తుంది, సంసారం వస్తుంది. అయితే సంసారం అంటే మీ ఇంట్లోని మనుషులు కాదు, పుట్టడం చావటం, చావటం పుట్టడం, అది సంసారం. సంసారం అంటే మీ ఇంట్లో మనుషులు, కోరికలను బట్టి కర్మ చేస్తాం, కర్మ సంసారాన్ని తీసుకొస్తుంది. మనుషులు మారుతారు, పరిస్థితులు మారుతాయి, అది వేరే విషయం. అది అరుణాచలేశ్వరుడు జ్యోతిస్వరూపుడే. మనకు ఇప్పుడు కళ్ళకు రాయి కింద కనిపిస్తున్నాడు, మనకి రాయి కింద కనిపిస్తున్నాడు. మనకు రాయి కింద కనిపించిన ఆయన జ్యోతిస్వరూపుడే. అది అరుణాచలేశ్వరుడు కథలో చెప్తా ఉంటారు, ఆయన ఇన్ఫినిట్. అంటే బ్రహ్మ విష్ణువులు ప్రయత్నం చేశారు ఆయన ఆది అంతం తెలుసుకోవడానికి, ఇద్దరు ఫెయిల్ అయ్యారని. అంటే ఏ దేనికైతే ఆది లేదో, దేనికైతే అంతం లేదో, అదే ఇన్ఫినిట్. దేనికైతే పుట్టుక లేదు, దేనికైతే చావు లేదు, దేనికైతే మొదలు లేదు, దేనికైతే చివరు లేదు, అంతటా ఉంటుందో, అన్ని కాలాల్లో ఉంటుందో, అది లేని చోటంటూ ఏదైతే లేదు, అదే బ్రహ్మం. ఆడే అరుణాచలేశ్వరుడు, అది జ్యోతిస్వరూపం. ఇప్పుడు మన కళ్ళకి ఊరికే కొండ రూపం కింద కనిపిస్తుంది, మన కళ్ళకి ఎలా కనిపించినా అది జ్యోతిస్వరూపమే. అంటే మీరు అహంకారంతో మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది, చెడ్డ పనులు చేస్తే పాపం వస్తుంది. పుణ్యం ఏమో సుఖం రూపంలో ఖర్చు అయిపోతుంది, పాపం దుఃఖం రూపంలో ఖర్చు అయిపోతుంది. ఇదంతా ఇదే సంసారం. ఇందులోంచి అతిక్రమించాలి, ఇందులో మీరు ఓవర్కమ్ చేయాలి. అప్పుడు దాన్ని కర్తృత్వ బుద్ధి వదులుకోవాలి. కర్తృత్వ బుద్ధి, కర్తృత్వ రహిత స్థితిని పొందితేనే కానీ మీకు బ్రహ్మానుభవం కలుగుతుంది. బ్రహ్మానుభవం కలిగితేనే కానీ మిమ్మల్ని సంసారం మిమ్మల్ని విడిచిపెట్టదు. ఇది సబ్జెక్ట్. సరే, ఇక్కడ మన రాణి వెళ్ళిపోయింది కదా. రాణి పాలకోడ వెళ్ళి రాణే పట్టుకుంది, అలా భగవాన్ దగ్గరికి రానివ్వలేదు. అప్పుడు ఆ స్టేజ్ మీదకి ఎంటర్ అవ్వలేదు ఆ రాణి. అసలు మామూలు లోపల భగవాన్ స్టేజ్ మీద కూర్చొని ఇవ్వలేదు. అదే అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నచ్చిన భర్త ఉన్నాడు, ఇంటి నిండా డబ్బు ఉంది, అన్నీ రాజ్యం ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, ఏం మామూలుగా కొరత లేదు, పుట్టింటికాడ సుఖం, అత్తరింటికాడ సుఖం, అన్నీ బాగున్నాయి కానీ అశాంతి ఉంది, అశాంతి పోలేదని చెప్తే చివరికి ఆవిడ ఏం చెప్పిందంటే అశాంతి ఉందని చెప్పి ఊరుకోకుండా ఇది కూడా నా విధేమో అని నా తల రాతేమో, ఇన్ని ఉండి కూడా అశాంతి కూడా నా తల రాతలో ఇది ఒక భాగమేమో అని ఆవిడ ఏం చెప్పిందంటే మంచి భర్తను కూడా నా విధిని బట్టి వచ్చిందేమో, నా కర్మను బట్టి, డబ్బు కూడా నా కర్మను బట్టి వచ్చిందేమో, ఈ అశాంతి కూడా నా కర్మను బట్టి వచ్చిందేమో, నా విధేమో అని చివరి మాట ఒక మాట అనేసి వదిలేసింది. ఆవిడ భగవాన్ అన్నారు, అది వదిలేసేమనండి ఆ సబ్జెక్ట్, ఇప్పుడు భగవాన్ ఇక్కడ తీసుకురావట్లేదు. భగవాన్ ఏమన్నారంటే ఆ విధి ఎవరికి అని. ఇప్పుడు నా విధి అంటే నా విధి ఎవరికి? అహంకారానికి విధి, అహంకారం లేని వాడికి విధి ఏముంది? నాకు మంచి భర్త దొరికాడు, నాకు మంచి డబ్బు ఉంది ఇలా అనుకోవటం అహంకారమే. అది ఇదంతా విధి, నాకు అశాంతి వస్తుంది అనుకుంటుంది కూడా కర్తృత్వమే. దాని ఓ పక్కన, దాని ఓ పక్కన పెడితే ఏమీ లేదు, మిగిలేదు నువ్వు. నువ్వు కాని దాంట్లో తప్పుకుంటూ వస్తే మిగిలేదు నువ్వే. విధి కూడా అది కర్తృత్వంలో భాగం. కర్తృత్వం లేని వాడికి విధి లేదు, కర్తృత్వం వాడికి విధి. ఆ సెన్స్ ఆఫ్ డోయర్షిప్, దాని ఇంగ్లీష్లో అంటారు సెన్స్ ఆఫ్ డోయర్షిప్. ఆ కర్తృత్వ భావన ఉన్నవాడికి విధి, కర్తృత్వ భావన లేని వాడికి విధి లేదు. నా విధి ఇలా ఉందనుకుంటే నువ్వు సంసారం నుంచి బయటకు రాలేవు కూడా. సంసారం నీ కూడా వచ్చేస్తుంది, శరీరాలు మారుతాయి. చావు కూడా మంచివాడే, మన శరీరాలను మార్చి పెడతాడు. చావు చెడ్డవాడు కాదు, మనకు పాత శరీరాన్ని చూసి కొత్త శరీరాన్ని ఇస్తూ ఉంటాడు. ఆయన మన పాత శరీరాన్ని తీసేయడానికి తొందరపడ్డు. ఆ శరీరం ద్వారా వీడెవడు, ఎముడెవడు, ఈ నవగ్రహాలు భగవంతుడు చెప్పినట్టు వీళ్ళురికే గుమస్తారు వీళ్ళు, ఆడు చెప్పినట్టే చేస్తూ ఉంటారు. మన శరీరం కూడా వాడు వస్తూ ఉంటాడు, ఎముడు కూడానే ఉంటాడు. అయితే కంగారు పడ్డు, ఆ దేహానికి ప్రాణం పోయే టైం వచ్చేవాడికి భగవంతుడు ఎంతకాలం ఆ దేహాన్ని దేహంలో ఉంచదలిచాడో మన అంతవరకు, ఆ టైం అయ్యే వరకు ఎముడు కూడా మన ప్రాణాన్ని తీసుకెళ్ళాడు. వీళ్ళందరూ గుమస్తారు, ఉన్నది ఒకటే బ్రహ్మం అంటే బ్రహ్మమే. మీరు ఇంటికి ఒకసారి మీ ఇంటికాడ వంటలు 9:00 to 8:00 వండేసుకుంటారు కొంతమంది, కానీ 8:00 తినేరు అందరూ. 10:00 తినేవాళ్ళు 10:00 తింటారు, 11:00 తినేవాళ్ళు 11:00 తింటారు. వంట 8:00 అయిపోతుంది. అలాగే మన శరీరం వచ్చేసిందని చావు రాదు. వంట 8:00 11:00 మనం ఎలా తింటున్నామో ఆ శరీరానికి చావు వచ్చే వరకు ఆగుతుంది. ఆ ఎముడు ఆగుతాడు. 8:00 వంట అయిపోతే 8:00 అందరూ తినేరు ఇంట్లో, ఎవరి టైంకి వాళ్ళు తింటూ ఉంటారు. అలాగే మన కూడా, మన శరీరాలు వచ్చి ఎముడికి మన కూడా ఉంటాడు. ఎవరి టైం వాళ్ళు వచ్చినప్పుడు తీసిపోతాడు, దగ్గరే ఉంటాడు కాబట్టి మీద పడి తీసిపోతాడు, అది దూరానికి రాడు. మన ఇంట్లో ఒక ఇంట్లో నలుగురుంటే నలుగురు ఒకసారి చనిపోరు. కొంతమందికి 9:00 తింటారు, కొంతమంది 10:00 తింటారు, కొంతమంది 11:00 తింటారు. అలా ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడు చావు వస్తే అప్పుడు దేహం ఉందని వెంటనే సరే వచ్చేసి చంపేసి తీసిపోవడం. సరే ఆ రాణి, ఆ రాణి జోలికి వెళ్తాలి ఇప్పుడు మనం. రాణి జోలి అయితే రాణి ఏముందంటే నా విధేమో అనుకుంది. అంటే నీ అశాంతిని నీ భర్త మంచివాడు అనుకుంటున్నావు, అంటే నీ విధి మంచి భర్తను తీసుకొచ్చింది, నీ అశాంతి, ఈ అశాంతి కూడా నా విధి అనుకుంటున్నావు, అశాంతి కూడా నాకు విధి అనుకుంటున్నావు. ఇవన్నీ లోకానికి సంబంధించిన విషయాలు, భౌతికకి సంబంధించిన విషయాలు, ప్రకృతికి సంబంధించిన విషయాలు. ఈ ప్రకృతిని దాడితేనే కానీ నీకు ఆత్మజ్ఞానం కలగదు. నీ భర్త మంచివాడైనా మంచివాడు కాకపోయినా, నీకు రోజులు బాగా వెళ్ళిపోతున్నా, నీకు రోజులు బాగా వెళ్ళకపోయినా, ఇవన్నీ ప్రకృతి గొడవలు, డ్రీమ్ స్టెప్, ఇవన్నీ స్వప్న సమానం. ఎలాగైనా స్వప్నమే. మనకు మంచి కళ రావచ్చు, అది స్వప్నమే. చెడ్డ కళ రావచ్చు, అది స్వప్నమే. మా ఈ ప్రాపంచిక బ్రతుకులు, వీడు ఏమంటున్నాడండి, మాకు ప్రాపంచిక బ్రతుకులు, ప్రపంచానికి సంబంధించిన మనుషులు మేము, దేవుడికి దూరంగా ఉంటాం, ప్రపంచానికి దగ్గరగా ఉంటాం, ఇలా బతుకుతున్నాం మేము. దేవుడికి దూరంగా ఉంటాం అలవాటు అయిపోయింది, ప్రపంచానికి దగ్గరగా ఉంటాం, ఇలా బతుకుతున్నాం మేము. మాకు బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, కుటుంబం ఉంది, అందరూ ఉన్నారు, కానీ అన్నీ బాగానే ఉన్నాయి. ఇడివి ఇంచుమించుగా రాణిలా మాట్లాడతాడు కానీ ఇంకో రకంగా పెసరెట్టి తిరగేసి మాట్లాడుతున్నాడు. కానీ మా యొక్క అహంకారం విడిచిపెట్టుకోలేకపోతున్నాం, మా అజ్ఞానం విడిచిపెట్టుకోలే. అన్నీ బాగానే ఉన్నాయి, కుటుంబం ఉంది, బాగుంది, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, పిలిస్తే పరికి వాళ్ళు ఉన్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అహంకారం మటుకు పోవటం లేదు మాకు, అజ్ఞానం విడిచిపెట్టలేకపోతున్నాం. అంటే దేహభావన, దేహమే ఆత్మ, దేహమే సర్వస్వం, దేహమే సత్యం అనే బుద్ధిని విడి ఆ దేహానికి పరిమితమై జీవిస్తున్నాం. దేహమే కద్దులు దాటలేకపోతున్నాం, మనోదేహములను అతిక్రమించి వెళ్ళలేకపోతున్నాం, మనోదేహములకి లోబడి జీవిస్తున్నాం. అంటే కృష్ణుడి గీతలు ఏమని చెప్పాయంటే, కోరికలు మూడు చోట్ల తిష్ట వేసుకుని కూర్చొని ఎలవంట అక్కడ, ఇంకా ఒకటి ఇంద్రియాలు, రెండు మనస్సు, మూడు బుద్ధి. అంటే పాములు పుట్టలు ఎలా ఉంటాయో ఈ కోరికలన్నీ మూడు చోట్ల పుట్టలు వేసి మూడు చోట్ల మూడు పుట్టల్లో ఉంటాయంటే కోరికలు. పాములు ఎక్కడ ఉంటాయో పుట్టల్లో ఉంటాయి, అలాగే కోరికలన్నీ మూడు పుట్టల్లో ఉంటాయి. ఒకటి ఇంద్రియాలు, రెండు మనస్సు, మూడు బుద్ధి. ఈ మూడాటిలోనూ కోరికలాగా ఉంటాయి. ఈ మూడు అతిక్రమిస్తేనే కానీ ఆత్మజ్ఞానం కలగదు. పాములు ఎలాగైతే పుట్టల్లో ఉంటాయో అలాగే కోరికలు నీ వాసనలు నీ సంస్కారాలు కూడా ఇంద్రియాలు ఉంటాయి, మనస్సులు ఉంటాయి, బుద్ధులు ఉంటాయి, కానీ చైతన్యంలో ఏముండవు. అది ఈ గొడవలకి చైతన్యానికి అసలు ఏమి సంబంధం లేదు. మనం చెప్పుకునే మాటలకి, కోరికలకి, చావులకి, పుట్టుకలకి, ఆ చైతన్యానికి, అసలు వస్తువుకి, సద్వస్తువుకి, బ్రహ్మకి ఏమీ సంబంధం లేదు. మీరు చేసుకోండి, మీరు ముచ్చటకి ఏదో ఒక రూపం కల్పించుకోండి, ఆ రూపానికి దేవుడని పేరు పెట్టండి, మీరు పూజ చేసుకోండి, మీకు కావాల్సింది అడుగుతూ ఉండండి. అది దేవత అనుకోండి, మీరు తయారు చేసిన బొమ్మనే ఇది దేవత అనుకోండి, ఆ దేవత అనే భావంతో మీరు పూజలు చేసుకోండి, మీకు కావలసినవన్నీ అడుగుతూ ఉండండి. మీరు కల్పించుకునే ఆడిస్తూ ఉంటాడు, ఆడిని మీరే కల్పించుకున్నారు కాబట్టి ఇదంతా సంసారం అన్నాడు. మీరు అడగచ్చు, ఆయన ఇవ్వచ్చు, మీరు అడగచ్చు, ఆయన ఇవ్వచ్చు, ఇదంతా సంసారం గొడవలే. బ్రహ్మకి వీటికి ఏమి సంబంధం లేదు. మీరు అడగవచ్చు, ఆయన ఇవ్వచ్చు, ఆయన ఇస్తే ఎంతకాలం ఉంటుంది? ఇచ్చింది అనుభవిస్తారు, అనుభవించకపోతుంది. ఇప్పుడు మన శరీరం ఎంతకాలం ఉంటుంది? అది మన శరీరాన్ని ఇచ్చినవాడెవడు? భగవంతుడు ఇచ్చాడు. మన శరీరం ఎలా వచ్చింది? భగవంతుడు ఇస్తే వచ్చింది. భగవంతుడి వరం ఇది, మంచితనం ఒకటి, జ్ఞానం ఒకటి, భగవంతుడి వరాలు అవి. దేహం వచ్చాక మంచితనంగా దేహం వచ్చాక వాడు మంచిగా ఉన్నాడు అనుకోండి, జ్ఞానంగా ఉన్నాడు అనుకోండి, దేహం రావటం వల్ల మంచితనం కాదు. ఆ రెండు భగవంతుడు ఇచ్చిన వరాలు. దేహం వచ్చిన వాళ్ళందరూ మంచిగా ఉండరు, దేహం వచ్చిన వాళ్ళందరికీ జ్ఞానం కలగదు. ఒకవేళ దేహం ఉండగానే మంచితనము, జ్ఞానం వస్తే రెండు బూమ్స్ వరాలు అయ్యి అయ్యి నా తెలివితేటలు సంపాదించుకున్నా అంటే మళ్ళీ సంసారంలో పడతాడు. ఇది అర్థం. ఎవడైతే ప్రకృతిని అతిక్రమించలేడు, ఎవడైతే సంసారాన్ని అతిక్రమించలేడు, వాడికి బ్రాహ్మస్థితిని పొందలేడు, వాడు అమృతాన్ని పొందలేడు. అమృతం అంటే ఆనందాన్ని పొందలేడు. అమృతం, అమృత స్థితి పొందినవాడే మరణంలోంచి విడుదల పొందుతాడు. సంసారం, సంసారం అంటే మీ ఇంట్లో మనుషులు, మీకున్న పొలాలు, అవి కాదు సంసారం అంటే. ఈ చనిపోవటం, పుట్టటం, చనిపోవటం, అది సంసారం. ఇది మీరు అనుకుంటారు కదా, కలిసి వస్తే బాగుంది అనుకుంటారు, కలిసి రాకపోతే దుఃఖం వస్తూ ఉంటారు, అది కూడా సంసారమే. ఎప్పుడు మీకు జ్ఞానం కలిగాక కదా దీని అంతా ఓవర్కమ్ చేస్తుంది. అది ఇక్కడ మీకు అర్థం. అసలు వస్తువు, సద్వస్తువు, సత్యవస్తువు, నారాయణుడు, బ్రహ్మము ఈ పంచభూతాల కంటే, మనం అనిపించే కష్టకాల కంటే, మనం అనిపించే పదవుల కంటే, మనకున్న డబ్బు కంటే, మనకున్నటువంటి ఆకారాలు, మనకున్న ఆకారాల కంటే, మనకున్న వికారాల కంటే ఈ గొడవలతోటి ఎట్టి సంబంధం లేకుండా ఒక స్వతంత్రమైన వస్తువు ఉంది. వాడే స్వతంత్రుడు, వాడే కర్త, వాడే నారాయణుడు, వాడే ఈశ్వరుడు, వాడే బ్రహ్మం. మన అస్వతంత్రులు, మనం బొమ్మలు, మనం షాడోస్. వాడు ఎలా ఆడిస్తే అలా ఆడటానికి పనికి వస్తాం, కానీ మనం స్వతంత్రం కాదు. తెలియనితనం వల్ల, అమాయకత్వం వల్ల మేము ఇంత వాళ్ళం, అంతర వాళ్ళం, స్వతంత్రులు అని అనుకుంటూ ఉంటాం. అది మన అజ్ఞానం గుర్తు. కర్త, కర్తరాజ్ఞ అంటే ఈశ్వరుడు. వాడు ఒక్కడే స్వతంత్రుడు. మన ఎవడం స్వతంత్రులు కానే కాదు. అది ఎటు గంతేమింటే అటు గంతే గురిసింది మన దేహ ప్రారంభాన్ని బట్టి. కానీ మేము స్వతంత్రులు, మేము స్వతంత్రులు, మేము స్వతంత్రులు అని అనుకుంటున్నాం, అనుకుంటున్నాం. ఈ స్వతంత్రాన్ని ఒక ఓ పక్కన పెట్టి ఈశ్వరుడికి పదాలకు శరణాగతి చేయటం నేర్చుకుంటే అదే సాధన. సాధనంటే అస్తమాన చిరతలు వాయించడం కాదు. మనం ఏమనుకుంటున్నాం, మేము స్వతంత్రులు, మేము స్వతంత్రులు, స్వతంత్రులు అనుకుంటున్నాం. నువ్వు స్వతంత్రుడు ఏంటో, నీ వల్ల గడ్డి పరకవదు. నీ వల్ల ఏదైనా సాధించబడితే ఈశ్వరుడే సాధించాడు. నీ దేహాన్ని ఉరికే నిమిత్తం మాత్రం బాబా సభ్య సాక్ష్యం. అర్జునుడి నిమిత్తం మాత్రం ఎలా పెట్టుకున్నాడు పరమేశ్వరుడు, అలా నీ శరీరాన్ని నిమిత్తం మాత్రంగా పెట్టుకుని ఆ పని చేస్తున్నాడు. అది నువ్వు కాదు చేసేవాడు, పోతన కాదు రాసేవాడు, రాసేవాడు రామభద్రుడు, పోతనామాచ్యుడు. భాగవతం రాయటం మొదలుపెట్టి ఈ రాసేవాడు పోతన అనుకుంటున్నారు, పోతన కాదు రాసేవాడు రామభద్రుడు. ఇప్పుడు మనం ఇది సాధన అంటే మీరు బాగా అర్థం చేసుకోండి, మీ పద్ధతిలో మీరు చేసుకోండి. అదనంగా నేను చెబుతున్నాను, మీరు సాధన అంటే మనం ఏదో స్వతంత్రం స్వతంత్రం పెద్దవాళ్ళం 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 ఏంటి, అవి పెద్దవాళ్ళు ఏంటంటే రోజు అన్నం తింటానికి మన శరీరం పెరిగింది అంత, జ్ఞానంలో పెద్దవాళ్ళం ఏం కాదు శరీరానికి పెద్దవాళ్ళం. రోజు సేరు బియ్యం అన్నం తింటానంటే శరీరం ఎలా తయారయ్యి, ఏ దేనికి దేనికి పెద్దవాళ్ళు అన్నం తినేస్తే శరీరం ఎలా తయారయ్యింది, పెద్దవాళ్ళు దేనికి పెద్దవాళ్ళు అంటే బొండాల కింద ఉన్నామని పెద్దవాళ్ళమా, దేనికి పెద్దవాళ్ళ. మన శరీరాలు ఎదిగినాయా జ్ఞానంలో ఎదిగామా, అది ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, బ్రహ్మం అనేది ఒకటి ఉంది, కనీసం పొందటం మాట వదిలేదు, దాని మీద విశ్వాసం లేదు. మనం అందరం విశ్వాసహీనులం, పొందటం మాట వదిలేదు, ఆ వస్తువు మీద విశ్వాసం కూడా లేదు, ఆ వస్తువుని పొందాలనే సంకల్పం లేదు, ఆ తలంపు లేదు, ఆ కాంక్ష లేదు, ఆ జిజ్ఞాస లేదు, ఆ ముముక్షత్వం లేదు. ఇలా మీ అసలు పూర్వం పెద్దలు ఏమని చెప్పారంటే, ఇలా మీటింగ్లు పెట్టి సబ్జెక్ట్ చెప్పడం కాదు, ఎవరికైతే జిజ్ఞాస లేదో ఎవరికైతే ముముక్షత్వం లేదో వాళ్ళకి అసలు శ్రవణ వాళ్ళకి చెప్పొద్దని చెప్పారు. అసలు వాళ్ళు ఎప్పుడైనా ప్రయోజనం లేదని, మీరు ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టండి, దాహంగా ఉన్నవాడికి మంచినీటి ఇవ్వండి, ఎవడైనా ఇబ్బంది పడతాంటే మీకు తోచిన సహాయం చేయండి. అందుకని దాహం లేని వాడికి మంచినీళ్ళు ఇవ్వటం ఎందుకు, మనకు ఆకలి లేని వాడికి అన్నం పెట్టడం ఎందుకు. అదేవిధంగా అసలు మోక్షాన్ని పొందాలి, ఆత్మశాంతి ఆత్మజ్ఞానాన్ని పొందాలని తపన ఉన్న వాళ్ళకి టీచ్ చేయండి, అందరిని కూర్చోబెట్టి టీచ్ చేయొద్దని చెప్పాడు పెద్దలు. ఆ తపన లేని వాళ్ళకి అసలు టీచింగ్ అనవసరం, ఏమీ ఆకలి లేని వాడిని కూర్చోబెట్టి అన్నం తినండి అన్నం తినంటే ఆడే తింటాడు. ఆకలిగా ఉన్నాడు మనం ఆవకాయ పెట్టి ఆవకాయతోటి కలిపి పెట్టినాడు అమృతం కింద తింటాడు, ఆకలి లేని వాడికి పాయసం కలిపి పెట్టినట్టు కిరికేసి వదిలేస్తాడు. అలాగే జిజ్ఞాస లేనప్పుడు ఎన్ని మంచి మాటలు చెప్పినా మీకు ప్రయోజనం ఉండదు దానికి, ఆ జిజ్ఞాస ఉన్నప్పుడు ప్రతి మాట మీకు బంగారం కింద కనిపిస్తుంది. ఇప్పుడు మా వ్యక్తిత్వం ఇండివిజువలిజం, ఇండివిజువలిజం అంటే వ్యక్తి భావన. ఏంటది ఈ ఇండివిజువలిజం, నేను నేను అనే భావన. ఇప్పుడు మనకు నేను అనే భావన ఉంది కదా, ఈ భావన చాలా కలుషితంగా ఉంటుంది అందరిలో. ఆ నేనులోనే అన్ని వాసనలు ఉంటాయి, ఆ నేనులోనే అన్ని, ఆ నేనులో మనస్సు ఉంటుంది, ఆ నేనులో బుద్ధి ఉంటుంది, ఆ నేనులో ఇంద్రియాలు ఉంటాయి, ఆ నేనులో వాసనలు ఉంటాయి, శుభ్రంగా కలుషితంగా ఉంటుంది ఆ నేను. దాన్ని ఇండివిజువలిజం అంటారు. ఆ నేనులోంచి వాడు బయటికి రాలేడు, ఆ నేనులోంచి వాడు బయటికి రాలేడు, ఆ నేనులోంచి వాడు విడుదల పొందితేనే నాటికి మోక్షం లేదు. ఏదైనా మంచి పని చేసినా కొంతమంది ఆ నేను కోసమే చేస్తారు, అందుకని భగవంతుని ప్రీతి కోసం చేయరు, ఆ నేను కోసమే చేస్తారు. ఆ నేను అశుద్ధంగా ఉంటుంది, అపవిత్రంగా ఉంటుంది. ఆ నేను మలంతో సమానం, ఆ మలాన్ని మనం బంగారం అనుకుంటున్నాం. నిందొచ్చినప్పుడు కంగారు పడిపోయి స్తుతి ఎవరైనా స్తుతి చేస్తే పొంగిపోయేది, ఆ నేనే, ఆ నేనే మలం. మన మనలో ఏదైతే నేను నేనంటున్నామో ఆ నేనే మలం. మన లోపల మలం ఉంటే మోషణం అవ్వకపోతే ఏదైనా బెళ్ళేసుకుంటే పోతుంది మలం. ఈ లక్క ఈ నేను అలా పోదు, ఇదే మలం. మనం ఏదైతే మనలో నేనే వ్యక్తం అవుతుంది అదే మలం, అది మనకు బంగారంలా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, మీ మిమ్మల్ని ఎవరైనా స్వార్థ పొగిడారనుకోండి, పొగిడితే మీకు సంతోషం వచ్చేస్తుంది, ఎవరైనా విమర్శించారనుకోండి దుఃఖం వచ్చేస్తుంది. అది ఎందుకు వస్తుంది, మీ లోపల మలం ఉన్నప్పుడే, ఆ మలం ఉంది కాబట్టి అలా వస్తుంది, మలం లేకపోతే ఏమీ లేదు. అది ఆ లోపలికెళ్ళవు ఈ మాటలనేవి, అక్కడ తీసుకునేవాడే కనపడ్డాడు, అక్కడికి నింద ఉండదు స్తుతి ఉండదు, అక్కడ అని ఎంతకీ అది ద్వైతానికి అతీతం. అది వాడి జ్ఞాని నిందలోని బ్రహ్మమును చూస్తాడు, స్తోత్రంలోని బ్రహ్మమును చూస్తాడు. బ్రహ్మముకి భిన్నంగా నిందను చూడ, బ్రహ్మముకి భిన్నంగా స్తోత్రాలను చూడ, వాడికి ఇంకా దుఃఖ కారణం లేదు. మీకు ఏదైనా కలిసి వచ్చిందనుకోండి, అక్కడ కూడా మీరు బ్రహ్మమునే చూస్తున్నారనుకోండి, మీకు ఇంకా అహంకారం రాదు. భగవాన్ చెప్పింది ఇక్కడ హితవుగా మాట్లాడాలి, మితంగా తినాలి, అదే నిజమైన వైద్యం. మీకని వైద్యం అంటే ఏదో చవనప్రాస మింగేయటం, బి కాంప్లెక్స్ మింగేయటం అది కాదు. అది మింగితే మింగండి, బి కాంప్లెక్స్ మింగితే మింగండి, బి కాంప్లెక్స్ మాత్రం అది కాదు వైద్యం అంటే. అది కాదు వైద్యం అంటే మితంగా తినండి, హితవుగా మాట్లాడండి. ఎంతవరకు చెరించాలో, ఎంతవరకు మీరు ఉండాలో అంతవరకే ఉండండి. అతి పనికి రాదు. ఎంతవరకు ఉండాలో అంతవరకే పనికిరాదు. ఎంతవరకు ఉండాలో మీరు అంతవరకు ఉండండి, మితంగా తినండి, హితవుగా మాట్లాడండి. ఇది భారతంలో వ్యాసుడు చెప్తాడు, ముసలోడు చెప్తాడు. భారతంలో మొత్తం వేదాల సారం. మరి ఆ టైం ఎటువంటి ముహూర్తం వచ్చిందో గణానికి ఆ రాసేటప్పుడు మహాభారతం. మహాభారతం అంత పెద్ద పుస్తకం ప్రపంచంలో లేదు, లక్ష శ్లోకాలు. మహాభారతం అంత పెద్ద పుస్తకం ప్రపంచం, మన ఇండియాలోనే కదా, ప్రపంచంలో లేదు, లక్ష శ్లోకాలు అది. అందులో ఒక మాట రాస్తాడు వ్యాసుడు. ఏమని రాస్తాడంటే, నీకు ఏదైతే మంచి కదా ఇతరులకు నువ్వు ఎందుకు చేస్తున్నావా ఆ పని అంటాడు. నీకు మంచి కానప్పుడు ఇతరులకు అది మంచి ఎలా అవుతుంది? ఇతరులు ఏ పని చేస్తే నీకు అపకారం అనుకుంటున్నావో అది నువ్వు ఇతరులకు ఎందుకు చేస్తున్నావు. ఇతరులు నీకు ఏ పని చేస్తే నువ్వు అపకారం అనుకుంటున్నావు, అదే పని నువ్వు ఇతరులకు ఎందుకు చేస్తున్నావు? ఇతరులు ఏది చేస్తే నీకు మంచి అనుకుంటున్నా, ఆ మంచి ఇతరులకు చేయొచ్చు కదా నువ్వు. ఇతరులు నాకు ఎలా చేస్తే అది నాకు మంచి అని నువ్వు అనుకున్నప్పుడు ఆ మంచి నువ్వు ఇతరులకి చేయాలి కదా. ఇతరులు ఇలా నా పట్ల ప్రవర్తిస్తే అది చెడ్డ నువ్వు అనుకున్నప్పుడు ఆ చెడ్డ నువ్వు ఇతరులకు చేయటం ఎందుకు? ఇది భారతంలో వ్యాసుడు చెప్తాడు. అంటే ఈయన వాళ్ళు వడపోసి వాళ్ళ జీవిత సారాన్ని తీసి వాళ్ళు నలిగిపోయి పోరాడి మనం పాలలోంచి ఇవన్నీ ఎలా చేస్తాము, అలాగే చిలికి బంగారం లాంటి మాటలు తీసి మనకు చేతికి అందిస్తే మనకు జిజ్ఞాస లేదు, ముముక్షత్వం లేదు, సాధన లేదు కదా. ఈ మామూలుగా రోడ్డు మీద ఉన్న కంకర రాళ్ళకు ఉన్న విలువ కూడా మాటలకు మనకు కనిపించడం లేదు. మీ ఇంట్లో ఉల్లిపాయలకి పచ్చిమిరపకాయలకు ఉన్న విలువ కూడా వ్యాసుడు చెప్పిన మాటలకు మీరు ఇవ్వటలేదు. ఈయన ప్రశ్న చెప్తున్నాడు. ఈయన ఇక్కడ పురాణం కింద మొదలు పెట్టాలి. ఈయన అడుగుతున్నాడు కదా, మేము ప్రాపంచక మనుషులు, మాకు బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, విరేదులు ఉన్నారు, ఏదో చెప్తున్నాడు కదా. వీడికి ఇక్కడ భగవాన్ అడుగు పూర్తిగా చెప్తున్నాడు. ఇప్పుడు ఇవన్నిటికి మనకు నిజంగా శాంతి కలగాలంటే గతల్లా శరణాగతి. ఆ శరణాగతి పూర్తి అయ్యే వరకు, నిశ్శేషంగా శేషం లేకుండా మనస్సు నశించే వరకు, ఆ వ్యక్తిభావం నశించే వరకు, ఆ ఇండివిజువలిజం నశించే వరకు, ఎలా నశించాలి, శేషం లేకుండా నశించే వరకు, ఏదో రకమైన అశాంతిని కూడా వెంటబడచ్చు. ముందు భగవాన్ చెప్తున్నారు ఫండమెంటల్స్ అంటున్నారు. ఎంబీబీఎస్ చదివిన వాళ్ళ తర్వాత ఎండీలు చదివినా డిఎంలు చదివినా ఫండమెంటల్స్ అని ఎంబీబీఎస్ పుస్తకాల్లో ఉంటాయి. మనం పెద్ద పెద్ద లెక్కలు ఎన్ని లెక్కలు చేసినా రెండో తరగతిలో మూడో తరగతిలో మన కూడికలు నేర్పుతారు, తీసివేత నేర్పుతారు, గుణకారాలు నేర్పుతారు, భాగారాలు ఎంత పెద్ద లెక్కలు చేసినా వీటి మీద ఆధారపడి ఉంటుంది పెద్ద లెక్క కూడా. ఫండమెంటల్స్ అంటారు. ఆ ఫండమెంటల్స్ ఏంటో మర్చిపోయి ఉట్టికి ఎగరలేనివాడు స్వర్గానికి ఎగరలేనివాడు ఎలా ఉంటుందో, ఆ ఫండమెంటల్స్ ఏంటో తెలియకుండా మనకి నీకు సత్యానుభవం ఎలా కలుగుతుంది? ఉట్టికి ఎగరలేనివాడు ఎవడు, ఉట్టికి ఎగరలేడంటే ఉట్టి స్వర్గానికి ఎగిరిపోతాయంటే ఎలా ఉంటుందో, ఆ ఫండమెంటల్స్ నీకు తెలియకుండా మోక్ష సుఖం ఎలా వస్తుంది? ఇప్పుడు మనం ఏదైనా పేచీలు పెట్టుకుని ప్లేడర్ గారి దగ్గరికి వెళ్తాం అనుకోండి, వెళ్తే మనల్ని వేసుకుంటాడు, మన దగ్గర ఎంతో కొంత ఫీజు పుచ్చుకుంటాడు, కోర్టుకి తీసిపోతాడు. మనం ఇక్కడ భగవాన్ చెప్పేది అది కాదు. అసలు ఎవడైనా పేచీ పెట్టుకుని నీ దగ్గరికి వచ్చాడు, అది ఏంటో సబ్జెక్ట్ అర్థం చేసుకో. వాడికి ఇంకొకడికి నీకు ఏదో పేచీ వచ్చినప్పుడు అందులో అసలు లీగల్ నాలెడ్జ్ చేయండి. మీరు అహంకారం కోసం ఏదైనా పేచీ పెట్టుకున్నారా, ఆస్తుల కోసం పేచీ పెట్టుకున్నారా? ఒకవేళ ఎవడు ఓడిపోయినా మీ పోయి ఆస్తి అంత, ఇందులో పోయి ఆస్తి అంత. ఒకవేళ మీకు మీరు లీగల్ నాలెడ్జ్ ప్రకారం ఒకవేళ మీది రైట్ ఉన్నా, ఒకవేళ మీరు నెగ్గినా, మీకు వచ్చే లాభం ఎంత, వాడికి వచ్చే నష్టం ఎంత, ఇప్పుడు కోర్టుకి తగలేసేది అంత. ముందు అసలు ఆ ఫండమెంటల్స్ బాగా అర్థం చేసుకుని అప్పుడు ఆ విశ్లేషణ చేసి, మీ బుర్రలో విశ్లేషణ చేసి అప్పుడు మీరు ఏదైనా సలహా చెప్తే చెప్పండి. ఇప్పుడు కోర్టులో ప్లేటర్లు అలా చేయరు. మనం ఏదైనా కేసు పట్టుకెళ్తాం అనుకోండి, మనం కోర్టు కేసు పోతారు. మా గురువుగారే బీమార్లో మా గురువుగారు ఉన్నారు. మా గురువుగారి దగ్గరకు కేసు వెళ్ళింది. అందులో కొంచెం భేదవాడు. మా గురువుగారి దగ్గరికి వెళ్ళిన కేసు భేదవాడు. నేను చెప్పాను, ఏమంటాడు, భేదవాడు మీ దగ్గరికి వచ్చినాడు, కొంత ఫీజు పుచ్చుకోండి, కొంత తక్కువ ఫీజు పుచ్చుకోండి, నాన్నగారు మీరు ఎలా చేశారంటే ఆడి దగ్గర లాగవలసింది, మొదట్లోనే లాగేశాన్నారు. అయ్యో, మీరు ఎప్పుడు ఇప్పుడు చెబుతున్నారు ఏంటండి, మొదట్లో చెప్పవలసింది, మొదట్లో చెప్తే తక్కువ పుచ్చుకుందను, ఇప్పుడు చెబుతున్నారు ఆడి దగ్గర లాగవలసిందంత మొదట్లోనే లాగేశానన్నారు. మీరు లేట్ అయిపోయారు నాకు చెప్పటం. ఇప్పుడు సర్వసాధారణంగా ఈ మనుషులు ఏం చేస్తారంటేనే, అది యేసుక్రీస్తు చెప్పాడు బైబిల్లో, సమాధాన పరచువారు ధన్యుడు వారు దేవుని చూచేవారు. ఎవడన్నా ఇద్దరి మధ్యన ఏదైనా అభిప్రాయాలు, ఆ అభిప్రాయాలు ఎందుకు వచ్చినాయి, అవసరం ఉండి వచ్చినాయా, లేదా అహంకారం కోసం వచ్చినాయా? ఆ ఫండమెంటల్స్ అర్థం, ఆ విశ్లేషణ ఉండాలి బ్రెయిన్లో. ఇప్పుడు కొంతమందికి అవసరాలు ఉండి పేచీలు పెట్టుకోరు, అహంకారం కోసం పేచీలు పెట్టుకుంటారు. అది ముందు సబ్జెక్టు, అసలు అది అర్థం చేసుకోవాలి. అహంకారం కోసం వాడు పేచీ పెట్టుకుంటున్నాడు, అవసరం ఉండి పెట్టుకుంటున్నాడు. అవసరం ఉండి పేచీ పెట్టుకుంటే ఇందులో లాభం వచ్చేవాడు ఎవడు, నష్టపోయేవాడు. ఆ నష్టం వచ్చేవాడిని ఎలా మనం సేవ్ చేయాలి, అలా ఆలోచించాలి సబ్జెక్ట్ అన్నారు. అంటే వ్యవహార దృష్టిలో కూడా అప్పుడు నువ్వు అలా చేస్తే ఆ పనికి కూడా నువ్వు దేవుడి దగ్గరికి పాత్రుడు అవుతావు. నువ్వు అలా చేయగలిగితే దేవుడి దగ్గరికి నువ్వు సమాధాన పరచువారు ధన్యులు వారి దేవుని చూచెదరు. సాత్విక బుద్ధి గల వారు ధన్యులు, వారి శ్రోత అంతరించుకుందరు. ఎవరికైతే సాత్విక గుణం ఉందో వారు ఏ దేశం వెళ్ళినా, ఎవరి ఇంటికి వెళ్ళినా, మన ఇంటికి వెళుతున్నాం, మన దేశమే వెళుతున్నాం అనిపిస్తుంది. సాత్విక బుద్ధి ఉన్నవాడు ఎవరింటికి వెళ్ళినా ఇల్లు మందే అనిపిస్తున్నట్టు. వాడు ఇది పరాయి వాళ్ళు కాదు, ఇల్లు మందే. మీ భక్తుల్లో కూడా చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు, చాలా బుద్ధిమంతులు ఉన్నారు. ఆ మధ్యన ఎవరు మా ఇంటికి మీ భక్తులు ఎవరు వస్తే ఏమైనా మీరు మనిషిని తీసుకుంటారా, మనిషిని తీసుకుంటారని అడుగుతున్నాను. అంటే మీకు మేము కొత్త వాళ్ళ కింద కనిపిస్తున్నాము. ఎంత తెలివైన వాళ్ళు చూడండి వాళ్ళు. మీకు మేము కొత్త వాళ్ళ కింద కనిపిస్తున్నాము, మంచినీళ్ళు అవసరమైతే మేము వెళ్ళి తీసుకుంటానండి, మీరు కూర్చోండి. ఏంటి మంచినీళ్ళు కావాలి, మంచినీళ్ళు కావాలంటున్నారు, మేము మీకు ఏమైనా కొత్త వాళ్ళ కింద కనిపిస్తున్నాము? అవసరమైతే మేము అడిగి తీసుకుంటాం. మీకు మేము కొత్త వాళ్ళ కింద కనిపిస్తున్నామా? మీ వంటింట్లో మనుషులు కాదా మేము? ఇక్కడ ఫండమెంటల్స్ చెబుతున్నారు. ఇక్కడ ఫండమెంటల్స్ అంటే బాగా అర్థం చేసుకోండి. ఫండమెంటల్స్ అంటే వీడు ఏమంటున్నాడంటే, అసలు ముందు ఒక భగవన్ ఈశ్వరుడైన వాడు ఒకడు ఉన్నాడని విశ్వసించను. ముందు వాడి మీద నమ్మకం కలగాలి నీకు. భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అని నమ్మకం నీకు కుదరాలి. ముందు వచ్చిన వాడితో భగవంతుడు చెబు, ఏ ఫండమెంటల్స్ అట, భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, నీకు నమ్మకం కుదరాలి. నమ్మకం కుదరాలి, నీ మనసు ఏదైతే నేను కూర్చున్నాను, నేను నించున్నాను, ఐ హావ్ డన్ దిస్, ఐ హావ్ డన్ దట్, నేను అది చేశాను ఇది చేశాను, నువ్వు ఏదో అనుకుంటా ఉంటావు కదా, ఇలా అనుకునే వాడిని తీసుకెళ్ళి ఈశ్వరుడి పాదాల మీద సమర్పించాలి. ఈశ్వరుడి అనుకుని వాడిని తీసుకెళ్లి ఈశ్వరుడి పాదాలకు సమర్పించి అప్పుడు నువ్వెక్కడ ఉన్నావు అనుకోవటానికి. ఎవడైతే నీ లోపల అనుకుంటున్నాడో ముందు ఈశ్వరుడు అన్నవాడు అక్కడ ఉన్నాడు నమ్మాలి. తర్వాత వాడు ఈ నువ్వు ఏదైతే అది సాధించాను ఇది సాధించాను ఏమనుకుంటున్నావో నేను అలా చేశాను ఇలా చేశాను లేకపోతే నాకు శాంతి వస్తుంది లేకపోతే నాకు అశాంతి వస్తుంది నాకు దుఃఖం వస్తుంది అది ఈ మధ్యన రోజులు బాగున్నాయి మాకు మన ఎవడో వచ్చిన అదో చెప్తున్నాడు ఈ మధ్యన చంద్రుడు మమ్మల్ని బాగా చూస్తున్నాడని అంటే చంద్రగ్రహం బాగుంది అట్లాళ్ళకి అంటే నవగ్రహాల గురించి మాకు నవగ్రహాలు పిచ్చిపట్టుకుంటాను మన ఎవరే అంటున్నారు చంద్రుడు దృష్టి మా మీద బాగుందంటే మాకు చంద్రమహాదశ వచ్చేస్తుంది అంటున్నాడు ఒక ఆయన. ఒకవేళ వస్తే రానివ్వండి నీకు మంచి వస్తే రానివ్వండి అంటే ఇక్కడ భగవాన్ చెప్పింది అంటే ఆ మంచిని బ్రహ్మము కంటే భిన్నముగా చూడకండి బ్రహ్మము కంటే భిన్నంగా చూస్తే మీకు గర్వం వస్తుంది స్వరూపానికి దూరం అయిపోతారు అది కూడా బ్రహ్మమే అనుకోండి అది మీ సొంతం కాదు అది కూడా బ్రహ్మమే. ఒకవేళ మీకు ఏదైనా మంచి వస్తే అది కూడా బ్రహ్మమే ఆ మంచి వస్తే మంచిని మిమ్మల్ని అనుభవించొద్దని కాదు అది కూడా బ్రహ్మమే కిందే చూడండి బ్రహ్మముకి భిన్నంగా చూడండి భిన్నంగా చూశారే సంసారం వచ్చేస్తుంది. ఒకవేళ మీ మనస్సును తీసుకెళ్లి పెంట అంతా మనస్సులో ఉంది మీ మనస్సును తీసుకెళ్లి ఈశ్వరుడి పాదాల మీద పెట్టండి మీ మనస్సును తీసుకెళ్లి ఈశ్వరుడి పాదాల మీద పెట్టండి మనస్సే ముడి లోపల మనకున్న సద్వస్తువుకి ఈ శరీరానికి మా మామూలుగా ముడి కింద కనిపి ముడి పెట్టేది మనస్సే ఆ మనస్సు విడిపోవటానికి ఆ మనస్సు తెగిపోవటానికి ఆ ముడి ఇడిపోవటానికే సాధన. ఆ ముడి విడదీసుకోవడానికే సాధన అదే చిజ్జడ గ్రంథి అదే అహంభావన అదే కర్తృత్వం అదే అజ్ఞానం అదే అవిద్య అదే బంధం అదే నరకం. ఆ కర్తృత్వ భావన మీలో నశించినప్పుడు ఈ దేహంలో ఉండగానే స్వర్గములో లేని సుఖాలు వైకుంఠం లేని సుఖాలు ఇక్కడే అనిపిస్తారు మీరు ఇప్పుడే అనిపిస్తారు ఆ కర్తృత్వ బుద్ధి నుంచి బయటకు వచ్చినారు మిమ్మల్ని చూసి దేవతలు కూడా అసూయపడతారు అటువంటి ఆనందంలో ఊగిసలాడతారు కర్తృత్వ బుద్ధి దేవతలు కూడా మిమ్మల్ని చూసి అసూయ కలుగుతుంది ఏది ఆ కర్తృత్వ బుద్ధి నుంచి విడుదల పొందినప్పుడు ఆ దేహాత్మ బుద్ధి నుంచి బయటకు వచ్చినప్పుడు అంటే అనాత్మయందు మీకు ఎప్పుడైతే ఆత్మబుద్ధి పోయిందో మీరు కాని దాని ఎందు నేననే బుద్ధి ఎప్పుడైతే పోయిందో మీకు ఎటువంటి ఆనందం వస్తుందంటే దేవతలు కూడా మిమ్మల్ని చూసి అసూయపడతారు. ఇప్పుడే ఇక్కడే మీరు మీ శరీరం ఇక్కడ తిరిగాడినప్పుడే ఈ భూమి మీద ఉన్నప్పుడే మీ శరీరానికి మరణం రానప్పుడే మీకు అమృతత్వం అనుభవిస్తారు. మీకు కాలం తెలియదు 100 సంవత్సరాలు జీవిస్తే మీకు 100 క్షణాల కింద వెళ్ళిపోతాయి. మీరు అమృతత్వం అనుభవిస్తున్నారు అమృతత్వం మీకు అనుభవంలోకి వచ్చిందనుకోండి మీరు 100 సంవత్సరాలు మీ శరీరం 100 సంవత్సరాలు జీవించింది అనుకోండి 100 సంవత్సరాలు 100 క్షణాల కింద వెళ్ళిపోతాయి. మీరు ఇంటికాడ బాధలు పడుతున్నారనుకోండి లేకపోతే ఏదో నరకంలో ఉన్నట్టు అనిపిస్తుంది అనుకోండి రోజు గడవదు మీకు ఒకరోజు 100 సంవత్సరాల కింద వెళతాయి. కానీ మీకు అమృతానుభవం కలిగినప్పుడు 100 సంవత్సరాలు ఒక రోజు కింద వెళ్ళిపోతాయి. ఏంటి అప్పుడే 100 సంవత్సరాలు వెళ్ళిపోయిన ఏంటి అనిపిస్తుంది ఆనంద సముద్రంలో అలా ఊగిసలాడుతాం అంటారు. స్వామి వివేకానంద అంటాడు మీకెంతసేపు బుడగగా ఉంది బుడగలాగా ఉంది బుడగ గాలి వస్తాయంటే అటు ఇటు ఊగుతూ ఉంటుంది మీకు ఎంతసేపు బుడగలేక ఉండాలి ఉంది కానీ ఆ బుడగకు ఆధారంగా ఉన్న సముద్రం లేక మీకు ఉండాలండి. మీకు ఎంతసేపు బుడగలేగానే ఉండాలండి మీకు సముద్రంగా మటుకు ఉండాలని లేదు కానీ ఆ బుడక్ ఆధారమైన సముద్రం అనే సంగతి మీకు తెలియటం లేదు. ఏంటి బుడక్ రూపం ఉంటుంది నామం ఉంటుంది కాబట్టి ఆ రూపం దగ్గర నామం దగ్గర ఆగిపోతున్నాం మనం. ఆ బుడక్ కూడా నీరే లుక్ ఎట్ ది ఓషన్ నాట్ ఎట్ ది వేవ్స్. మీరు సముద్రాన్ని చూసేటప్పుడు బుడగల్లో కూడా నీ వాటర్నే చూడండి నీరే చూడండి పానీ చూడండి మీరు బుడగలను చూసినా బుడగలను చూడకుండా నీరే చూడండి, కెరటాలను చూసినా కెరటాలను చూడకుండా నీరే చూడండి. ఆ రూపాన్ని నామాన్ని తీసో పక్కన పెట్టండి, అంతా నీరే. అలాగే నామరూప బుద్ధిలోంచి బయటికి రండి. ఎడి చూసినా బ్రహ్మమే, ఎడి చూసినా ఆనందమే, ఎడి చూసినా ఆనంద శాంతే, సుఖం అంటే సుఖమే, ఎడి చూసినా సుఖమే. మీ శరీరానికి చావు వచ్చింది అనుకోండి, అది చావు వచ్చినప్పుడు ఏదో అయిపోతుందని అనిపించదు, అది చావు వస్తున్నట్టు కూడా మీకు తెలియదు. ఏదో చచ్చిపోతున్నామని కూడా కనీసం తలంపు కూడా రాదు. మీకు అమృతానుభవం పొందాక శరీరం మరణిస్తే అయ్యో మనం చనిపోతున్నామని తలంపు కూడా మీకు రాదు. మనకు చావు వస్తుంది అనుకోండి భయం వస్తుంది. మన శరీరానికి చావు వస్తా అంటే ఏం చేస్తుంది? భయం వస్తుంది. ఒక ఎకరం పొలం ఉంటే ఎకరం కూడా పొలం అమ్మేసి వెళ్ళిపోతాం. కడలూరు, రాయవెల్లూరు, హైదరాబాదు, మెడ్రాసు ఎక్కడికి వెళ్ళిపోతాం. ఉన్నది ఎకరం అది అమ్మేసి వెళ్ళిపోతాం. ఈ కిడ్నీలు కాపాడుకోవటానికి, ఊపిరితిత్తులు కాపాడుకోవటానికి, శరీరం ఎవరి శరీరం వాళ్ళకి ఇష్టం కదండి. అంటే అమృతానుభవం నీకు ఆత్మానందంలో ఊగిసలాడుతున్నావు అనుకో, అమృతానుభవం నీ చేతికి చిక్కింది అనుకో. శరీరం అంటే శరీరానికి మరణం వచ్చినప్పుడు భయం మాట వదిలేయండి. భయమే ఉండదు, అసలు భయం మాట వదిలేయండి. శరీరం చనిపోతుంది, తలంపు కూడా మీకు రాదు. ఎక్కడ తలంపులు లేవు, ఎక్కడ సంకల్పాలు లేవు, ఎక్కడ వికల్పాలు లేవు, ఎక్కడ ఊహలు లేవు, ఎక్కడ మాటలు లేవు, అక్కడ ఉంటావు నువ్వు. రాఘుడు అన్నాడు అక్కడ లేనే నేను సంగతి తెలుస్తుంది నాకు, నా పట్ల నువ్వు దయ చూపించి అక్కడ మేలుకుని లే చెయ్యి అంటాడు గీతాంజలి. ఎక్కడ మాటలు లేవు, ఎక్కడ తలంపులు లేవు, ఎక్కడ భయాలు లేవు, ఎక్కడ ఇష్టాలు లేవు, ఎక్కడ అయిష్టాలు లేవు, ఎక్కడ చావులు లేవు, ఎక్కడ పుట్టుకులు లేవు, ఓ తండ్రి నన్ను అక్కడికి మేలుకెళ్ళిపో అంటాడు గీతాంజలిలో. అక్కడ అక్కడ నువ్వు ఉన్నావు సంగతి నీకు తెలుస్తుంది, కానీ అక్కడికి వెళ్ళలేకపోతున్నాను, అక్కడికి తీసుకెళ్లి పడైనాను అంటాడు గీతాంజలి. ఈ ముడి విప్పేటప్పుడు దేహాత్మ బుద్ధి, దేహమే ఆత్మ అనుకునే బుద్ధి, దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అనుకునే బుద్ధి, ఆ ముడి అది ఒక రకమైన ముడి. ఆ ముడి విప్పేటప్పుడు విప్పావు నాకు, ఆ విప్పేటప్పుడు కూడా బాధ లేకుండా చేసేవారు ఆచరిస్తాడు అంటాడు భగవాను. ఆ ముడి విప్పేటప్పుడు కూడా బాధ లేకుండా చేశావు, నా ముఖం కూడా నలక్కుండా ముడి విప్పావు. సాధన పేరు మీద సఫరింగ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఇక్కడ మీరు జిజ్ఞ అంటే భగవంతుడిని విశ్వసించండి. మాకు జ్ఞానం ఎప్పుడు వస్తుంది, జ్ఞానం ఎప్పుడు వస్తుంది అలా కనిపెట్టుకోండకండి. మాకు మోక్షం ఎప్పుడు ఇస్తావు, మోక్షం ఎప్పుడు ఇస్తావు అలా కనిపెట్టుకోండి. మోక్షం ఇచ్చినానే ఇష్టమే, మోక్షం ఇవ్వకపోయినా ఇష్టమే, జ్ఞానం ఇచ్చినానే ఇష్టమే, జ్ఞానం ఇవ్వకపోయినా నీ ఇష్టమే. నా సంకల్పం కాదు, నీ సంకల్పమే నెరవేరాలి. నా ఇష్టం కాదు, నీ ఇష్టమే నెరవేరాలి. నేను అలా చెయ్యాలి, నీ ఇలా చేయమని, అలా చేయమని నీ అన్నం, నీకు ఎలా బాగుంటే అలా చెయ్యి. ఆ స్థితికి రండి, భగవంతుడు మిమ్మల్ని శాంతితోడు తడుపుతాడు. అక్షర మణమాలలో భగవాన్ చెప్పారు, భగవంతుడు అడిగిన వాళ్ళకి అడిగింది చేస్తాడు, అడగిన వాళ్ళకి అన్ని ఇచ్చి మోక్షాన్ని ఇస్తాడు. అక్షరమణ వాళ్ళు భగవాన్ అడిగిన వాళ్ళకి అడిగింది ఇచ్చి ఊరుకుంటాడు, అడగిన వాళ్ళకి అన్ని ఇచ్చి మోక్షాన్ని కూడా ఇస్తాడు. నేను అరుణాచలం చాలా కాలం చేస్తాను, ఎప్పుడు జ్ఞానాన్ని మన కూడా అలా మామూలుగా అందరూ జ్ఞానాన్ని వైరాగ్యాన్ని ప్రసాదించమని అడుగుతారు భగవంతుడు. అలా అడగటం మంచిది, భక్తి జ్ఞాన వైరాగ్యమును ప్రసాదించమని అడుగుతారు. మళ్ళీ శటకం పెట్టి ఆశీర్వదిస్తారు చూడండి, వాళ్ళు కూడా అన్ని చెప్తారు, ధన ప్రాప్తి రస్తు, భాగ్యం ప్రాప్తి రస్తు, భక్తి జ్ఞాన వైరాగ్య ప్రాప్తి రస్తు. ఈ శటకం మీద పెట్టి వీళ్ళు ఆశీర్వదిస్తారు. ఇంతకాలాన్ని అరుణాచని అడుగుతానంటే ఇప్పుడు జ్ఞానం కూడా అడగలేదు, అది ఇంటికి వెళుతున్నారు కాబట్టి ఇష్టం ఆపుకోలేదు. జ్ఞానం అడగొచ్చు మంచిది, జ్ఞానాన్ని కూడా మేము అడగలేదు. ఏం చేయాలి, అవి ఇంటికి వెళుతున్నారు ఇష్టం అంతే. ఆ జ్ఞానం కూడా ఆ జ్ఞానం కోసం ఇష్టం రావటం కాదు, మళ్ళీ ఇష్టం కోసమే ఇష్టం. మీరు గ్రహించవలసిన మళ్ళీ ఏదో జ్ఞానాన్ని ఆశించి ఇష్టపడటం కాదు, ఇష్టం కోసం ఇష్టం. ఇంతవరకు మీరు అరుణాచలేశ్వరుని ఎప్పుడు మామూలు విషయాలు వదిలేండి, జ్ఞానం కూడా ఎప్పుడు అడగలేదు. ఇప్పుడంటే మాకు అరుణాచలంలో మేళ్ళు వచ్చేసాయి. మేము అంతకుముందు ఎప్పుడు వెళితే ఆ రమణాశ్రమంలో చేపలు వేసుకు పడుకునేవాళ్ళు. అక్కడ జంట్లు మీద ఇష్టం ఉంటుంది, అది ఏదో చేపలు ఇచ్చేవారు, ఆ చేపల మీద ఆ చేపల మీద పడుకునేవాళ్ళు. ఆ చేపల ఖాళీ లేకపోతే చలంగారి ఇంటికాడ చిన్న గది, ఇంతే గది ఉండేది. ఆ గదిలో 10 మంది పడుకుని నిద్రపోవటం, వాళ్ళు ఏదో చేపలు ఇచ్చేవారు. ఆ చేపల మీద పడుకున్నప్పుడు కూడా నేనేదో ఏంటి ఇంత ఇరుగ్గా పడుకుంటున్నాం, అప్పుడు మేళ్ళ కట్టాలని కూడా మేము ఎప్పుడు అనుకోలేదు. అరుణాచలం అప్పుడు వెళ్ళినా ఇప్పుడు వెళ్ళినా ఇష్టం కోసం వెళ్ళటం కానీ అది జ్ఞానం కోసం కూడా వెళ్ళటం కాదు. కానీ వస్తుంది అనుకోండి, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. టైం వచ్చే వరకు చాలు ఎలా రాదు, టైం వస్తేనే కానీ జ్ఞానం కూడా రాదు. మీరు మీకు ఎవరైనా ఇష్టం లేదనుకోండి, వాళ్ళు చచ్చిపోతే బాగున్నా, వాళ్ళు చచ్చిపోతే బాగున్నా అనుకుంటే వాళ్ళు చచ్చిపోరు. ఆ టైం వచ్చే వరకు మీరు అనుకున్న వాళ్ళు చచ్చిపోరు. మీ ఇంట్లో ముసలోళ్ళు మంచం పట్టున్నారనుకోండి, అది చచ్చిపోతే బాగుండు చచ్చిపోతే బాగుండు మీరు అనుకుంటారు. ఒక అనవసరం అలా అనుకోకుండా వాళ్ళకి టైం వచ్చే వరకు వాళ్ళు చావరు. జ్ఞానం కూడా అంతే. మా చలం గారు ముతక సామెతలు చెప్పేవారు, కంగారు పడితే దొడ్డికే రాదండి, కంగారు పడితే జ్ఞానం ఎలాగొస్తుంది. మా చలం గారు ముతక సామెతలు చెప్పేవారు. ఎలా చెప్పేవారు అంటే కంగారు పడితే దొడ్డికే రాదు, కంగారు పడితే దొడ్డికే రానప్పుడు కంగారు పడితే జ్ఞానం ఎలా వస్తుంది. ఆ వచ్చే టైంలో వస్తుంది కానీ ఈ లోపల కంగారు పడితే వచ్చేది. దాన్ని అంటే ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. ఇప్పుడు ఏళ్ళ మనం ఊడ్చాము, రేపే కోసేస్తే అలాగా అది 2 నెలల 3 నెలల పంటకు వస్తుంది. ఏళ్ళు ఊడ్చి రేపు కోసేస్తే ఏమొస్తుంది, దానికి టైం రావాలి, ఆ మెచ్యూరిటీ ఆ పక్క స్థితి రావాలి. అయితే మేము అరుణాచలం ఎన్నిసార్లు వెళితే దానివల్ల ప్రయోజనం రావటాలేదని కాదు. ఇప్పుడు కొబ్బరికాయ ఉంది, 10 సార్లు కొడతాం, 10వసారి పగులుతున్నది. మొట్టమొదటి 9 దెబ్బలకి దానికి ప్రయోజనం ఏం కాదు, 10వసారి పగిలింది అనుకుంటాం. మొదటి 9 దెబ్బలు కొబ్బరికాయ మీద ఉంటుంది. అలాగే అరుణాచలం వెళ్ళినప్పుడు ఏదైనా ఎప్పుడైనా ఒక రోజున జ్ఞానం వచ్చినా ఆ ఒక్కరోజు పరిచయమే కాదు, ఈ ఇష్టానికి సంబంధించిన పరిచయం అది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు ఒట్టి చేతులతోడు బయటికి వెళ్ళరు. నాస్తికులు ఆస్తికులు అవుతారు, ఆస్తికులు భక్తులు అవుతారు, భక్తులు జ్ఞానులు అవుతారు. జ్ఞాని మాత్రమే ఈశ్వరుడు స్వరూప పని పొందుతాడు. నిప్పుని నిప్పు ఇష్టం ఉన్నాక ఇష్టంలా ఇష్టం మనం నిప్పు మీద చేసేస్తే తెలుసు వేసిన కాలుస్తుంది, తెలియపోయిన వేసిన కాలుస్తుంది నిప్పు. అలా అరుణాచలం ఇల్లు వస్తాంటే అది చేసే పని మనకు తెలిసి ఉండే అరుణాచలం, తెలియక అరుణాచలం అది చేసే పని అది చేసుకుంటూ పోతుంది. నిప్పు మీద మనం తెలియకేసినా అది కాలుస్తుంది, తెలియక నిప్పు మీద చేసినా కాలుస్తుంది. నిప్పు దాని పని అది చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓ నిప్ప నీ మీద చెయ్యేస్తున్నాను, నన్ను కొంచెం కాల్చని నిప్పుని అడగక్కర్లేదు, అది చేసి అది చేసిపోతుంది. మనం అడగకపోయినా అరుణాచలేశ్వరుడు కూడా అంతే. వాడి మన అడగటంతో సంబంధం లేదు, ఆడు చేసి పని ఆడు చేసుకోపోతాడు. అంటే ఈ భగవాన్ అంటున్నారు ఈ భక్తులతోటి, నీ ఇష్టం వచ్చినట్టుగా ఆయన ఉండ మనకు, ఆయన ఇష్టం వచ్చినట్టుగా నువ్వుండు. మనం అందరం ఏం చేస్తున్నామంటే భగవంతుడు నువ్వు చెప్పినట్టు ఈయన అంటున్నావు. ఎవరినండి భగవంతుడు, మేము చెప్పినట్టు నువ్వు అన్నా, ఆయన చెప్పినట్టు మనం నువ్వు అలా అనకు, నువ్వు చెప్పినట్టు ఆయన మనకు, ఆయన చెప్పినట్టు నువ్వును, అదే సాధన. సాధన అంటే ఊరికే ముక్కు మూసుకోవడం, కళ్ళు మూసుకోవడం, మొద్దబేద ఓ చీవుడు మొక్కేసుకుని కూర్చోవడం కాదు. అండర్స్టాండింగ్, మెచ్యూరిటీ, రియలైజేషన్, లైట్ అండ్ నాలెడ్జ్, పీస్ అండ్ హ్యాపీనెస్. ఓ చీడు ముక్కేసుకోవడం కూర్చోవడం కాదు, లేక మూఢ నమ్మకాలతో మూఢత్వంతో ఊగిసిపోవడం, మూఢ నమ్మకాలతో మూఢత్వంతో బతకడం కాదు భక్తి అంటేనే. భక్తి అంటే మూఢత్వం, ఏదైతే భక్తి అది నిజమైన భక్తి అయితే అందులోంచి శక్తి వస్తుంది. మూఢత్వంతో జీవించడం భక్తి కాదు, మూర్ఖత్వంగా జీవించడం భక్తి కాదు. ఇక్కడ ఉన్నవాడు ఎవడో మీకు తెలియటం లేదు. అదే మీకు రూపాలు ఉన్నాయి కాబట్టి, మీకు నామాలు ఉన్నాయి కాబట్టి దేవునికి కూడా రూపం కల్పించి నామం కల్పించి పూజలు చేసుకుంటున్నారు, చేసుకోండి, మీ పని అది మీరు చేసుకోండి. కానీ ఇక్కడ ఉన్న వాడిని వదిలేశారు అందరూ. అంతర్యామి వీడెవడు? అంతర్యామి వీడే నారాయణుడు, వీడే మన నిజమైన ఇల్లు. హోమ్ కమింగ్, అక్కడ గెలిచిన మన నిజమైన ఇంటికి మనం వచ్చినట్టు. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చావులు ఎలా ఉంటాయో, పుట్టుకలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. వాడే నారాయణుడు. వాడు స్థిరమే. ఎవడు? నారాయణుడు స్థిరమే. మన కోసం ఓ దేహాన్ని తొడిగి ఓ దేహాన్ని ధరించి చరిస్తూ ఉంటాడు. అస్థిరమే ఇలా వచ్చి చరిస్తూ ఉంటాడు. కొన్ని చరిస్తే మనకి చేతన అయింది ఏంటి, వాడిని అవమానించడం తప్పించి గౌరవించడం తెలియదు. మన బుద్ధి ఎటువంటిది? కృష్ణుడు గీతలో అంటాడు, నాకు దేహంతో పని లేదు. ఏదో టీచింగ్ హైయెస్ట్ సర్వీస్ ఇస్ టీచింగ్. నాకు దేహంతో పని లేదు. ఏదైనా కర్మ చేస్తే కదా దేహం రావటం. కర్మతోటి పని లేని వాడికి దేహంతో పని ఏముంది? కర్మతోటి సంబంధం లేకుండా దేహం వస్తున్నాక నేను సృజించుకుంటున్నాను. నా దేహాన్ని కర్మ కల్పించడం లేదు. నా దేహాన్ని నేను సృజించుకుంటున్నాను టీచింగ్ కోసం. పోనీ సృజించుకుని టీచ్ చేద్దామంటే నన్ను ఏదో సామాన్య మానవుడి కింద, దేహాత్మ బుద్ధి ఉన్నవాడి కింద దాన్ని గౌరవించడం లేదు సరికదా. అగౌరవిస్తున్నారు, అవమానపిస్తున్నారు, చేసి ఈ లోకం చేసే పని అది. ఇప్పుడు మనం అందరం కర్మను బట్టి పుట్టాం. దేవుడి కర్మను బట్టి, వాడి కర్మ ఉంటే కదా దేవుడికి. మనం అందరం కర్మను బట్టి మనం పుట్టాం. దేవుడి కర్మను బట్టి పుట్టాడు. దేవుడి కర్మ లేదు. కర్మ ఉంటే దేవుడు ఎలా అవుతాడు? ఈ కాలేజీ స్టూడెంట్స్ ఏదో మిడిమిడి చదువులు చదివి ఒకసారి నన్ను ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఏమంటే మన అందరికీ ఈ ప్రపంచానికి మనకి దేవుడి కారణం అంటున్నారు కదా, ఆ దేవుడికి కారణం ఇవ్వడం. అదేదో బీఎస్సీలు ఇంటర్మీడియట్ ఇటువంటి చదివి ఇటువంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఏమంటే మనకి కారణం దేవుడు అంటున్నారు కదా, మరి ఈ ప్రపంచానికి కారణం దేవుడు అంటున్నారు కదా, మరి ఆ దేవుడికి కారణం ఇవ్వడం. దేవుడికి ఇంకో కారణం ఉంటాడు. దేవుడు ఎలా అవుతాడు? మనలాంటి వాడు జీవుడు అవుతాడు. దేవుడికి ఇంకో కారణం ఉందనుకోండి, ఆడు మనలాంటి వాడు అయిపోతాడు. దేవుడు కూడా వాడు జీవుడు అవుతాడు. ఏ కారణము లేని వాడే దేవుడు, కారణం ఉంటే జీవుడు. కాజ్ లెస్, బర్త్ లెస్, డెత్ లెస్, సారో లెస్, బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, ఎవ్రీథింగ్ ఇస్ లెస్. కానీ లేడంటే ఉన్నాడు. మన పాడు బుద్ధి ఆయన్ని పట్టుకోలేకపోతుంది. అందుకే కృష్ణుడు చెప్తాడు, నన్ను అచ్చని చెయ్యి పోనీ, నా రూపాన్ని నువ్వు సపోర్ట్గా పెట్టుకో పోనీ, నా నామాన్ని సపోర్ట్గా పెట్టు. ఒక నీళ్ళు ఇయ్యి, ఒక పత్రం ఇయ్యి, ఒక పండు ఇయ్యి, నన్ను ఆరాధించు, నన్ను స్మరించు. నీ ఇష్టాలు నువ్వు పక్కన పెట్టి నాకేది ఇష్టమైతే ఆ పని నువ్వు చెయ్యి. ఏది చెప్పినట్టు నువ్వు చెయ్యి, నువ్వు చెప్పినట్టు నన్ను చెయ్యమనుకో. నీకు ఈ గోడ పక్కన ఏముందో తెలియదు. నీ పూర్వ జన్మలు నాకు తెలుసు, నీ రాబోయే జన్మలు నాకు తెలుసు. ప్రస్తుతం ఏ బలహీనతల నుంచి, ఏ సంస్కారం నుంచి, ఏ బలహీనతల ఎందులోంచి అయితే, ఏ వాసన నుంచి నువ్వు ఏ బయటికి రావాలో నాకు తెలుసు. నీ హృదయంలో గూడు కట్టుకున్నాయని నాకు తెలుసు. ఆ గూడులో ఉన్న పెంట అంతా నాకు తెలుసు. నీ బుద్ధి ఒక గూడి, నీ బుద్ధి ఒక గూడు. ఆ గూడులో ఏ పెంట ఉందో నాకు తెలుసు. ఆ పెంట తీసే రేపు నీకు ఏదైనా బాధగా ఉండొచ్చు. అది కూడా ఈశ్వరుని దయ్యానుకు. మన బుద్ధిలో ఉన్న పెంట మనకు తెలియపోయినా ఈశ్వరుడికి తెలిసట్టు. అదే నన్ను స్మరించగా స్మరించగా నీకు ముందు ఏమి ఇస్తానంటే అండర్స్టాండింగ్. నీ పాడి బుద్ధి భగవంతుడి యొక్క స్వరూపాన్ని తెలుసుకోలేదు. నువ్వు నన్ను స్మరించగా స్మరించగా దాన్ని స్మరించి దాన్ని పూజించగా పూజించగా నీకేం చేస్తానంటే ఆ ఈశ్వరానుభవం కలగటానికి ఎటువంటి బుద్ధిని నీకు ప్రసాదిస్తే, ఎటువంటి సహృదయం, ఎటువంటి సద్బుద్ధి, ఎటువంటి సున్నితమైన బుద్ధి, బాగా సూక్ష్మాతి సూక్ష్మ అది సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలను కూడా గ్రహించే బుద్ధి. కొంతమంది అలా రాజగోపాలాచార్య వాళ్ళు ఉన్నారంటే అక్కడ చూస్తే పట్టేస్తారు. మీ వంక చూశారంటే మీ బుర్రలో ఏముందో వాళ్ళకి తెలుస్తుంది. అలా చూస్తే పట్టేస్తారు వాళ్ళు. వాడికి నట్టన పేరు అంటే సూక్ష్మాతి సూక్ష్మం. ఏమన్నా మీ వంక చూశాడో మీ బుర్రలో ఏముందో వాడికి తెలుస్తూ ఉంటుంది, కానీ ఆడ బుర్రలో ఏముందో మీకు కనపడినవడం. నీకేమైనా చెడ్డ తలంపులు ఉన్నాయని కొన్ని పైకండ మీలో చెడ్డ తలంపులు కానీ చూస్తే పట్టేస్తాడు. రవి చచ్చిపోయాడు అనుకోండి, అయ్యి బాబు చచ్చిపోయాడని మనం కార్ లాప్ చేసాం, ఏదేదో గొడవ చేస్తాం కదండి, ఏదేదో గొడవ చేస్తాం అనుకోండి, ఏదో అల్లరి చేస్తాం, అది చేస్తాం. ఈడే హంతకుడు, ఈడే ఎంతో మందిని హత్యలు చేశాడు, ఇంకోటి చేత ఈడి హత్య చేయబడ్డాడు, ఆ గొడవ మనం వదిలేద్దాం. రాజగోపాలాచారి మనలా మాట్లాడ్డాడు, పరిటాల రవి చచ్చిపోయాడని రాజగోపాలాచారితో చెప్తారనుకోండి, మనలాగే కార్లు బదులు కొట్టడం, ఇల్లు ఇన్ని గొడవలు కొట్టడం, రోడ్ల మీద తిరగటం, రోడ్ల మీద గంతలేయటం, జెండాలు పుచ్చి తిరగటం, ఇలా ఉండేవాడు. వాడు ఏమంటాడంటే రాజాజీ, ఇవాళ పరిటాల రవి చచ్చిపోయాడు, భర్తీ తొందరలో పూర్తవుతుంది. ఒక రౌడీ చచ్చిపోయాడు, ఇంకో రౌడీ వస్తాడు, భర్తీ తొందరలో పూర్తవుతుంది, కంగారు పడకండా అంటే దాని అర్థం ఏంటంటే ఒక రౌడీ చచ్చిపోయాడు, ఈ రౌడీ స్థానంలో ఇంకా రౌడీలు రారనుకోండి, ఈడి ప్లేస్లో ఇంకో రౌడీ వస్తాడని. అలాగే ఒక వంద మంది ఈడు చంపేశాడు, ఈయన చంపడానికి ఇంకో రౌడీ వచ్చాడు. అయితే రాజగోపాలాచారి ఏం చెప్తాడు, మనలా కార్లు ఆఫ్ చేసి రోడ్డు మీద గంతులేసి ఇలా చెప్పడండి, భర్తీ తొందరగా పూర్తవుతుంది, తొందర పడకండి అంటాడు. వాడి సిజార్ సానుభూతి సభలు సంతాప సభలు ఏం పెట్టడండి. భర్తీ తొందరగా పూర్తవుతుంది, తొందర పడకండి అంటాడు. ఇటువంటి ఇంకోటి రావడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఒకరు ఉండరాలు మింగితున్నాడు అనుకోండి, ఆ ఉండరాలు మింగి ఓడి దొరకదు, రాళ్ళు మింగి ఓడొస్తాడు. అది భర్తీ తొందరగా పూర్తవుతుంది. ఆ బుద్ధి సూక్ష్మాతి సూక్ష్మం, సట్టిల్ ఇంటలెక్ట్. అంటే ఇప్పుడు ఇంతకే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మన భగవంతుని ఆరాధించగా ఆరాధించగా అతి సూక్ష్మ విషయాన్ని కూడా లోపల వస్తువు సూక్ష్మాతి సూక్ష్మం. అణువుని కొన్ని వేలు మొక్కలు చేస్తే ఎలా ఉంటుంది, అంత సూక్ష్మంగా ఉంటాడు భగవంతుడు, అంతర్యాముగా ఉంటాడు. కళ్ళకు కనపడడు, చెవులకి వినపడడు, మనస్సుకి అందడు, ఇంద్రియాలకి అందడు, మనస్సుకి అందడు, అవగాహనకి అందడు, దేనికి అందడు, పొరలేడు అంటే లేకుండా పొరలేదు ఉన్నాడు. ఏంటి, మనసుకు అందటం లేదు, ఇంద్రియాలకు అందటం లేదు, బుద్ధికి అందటం లేదు, మన చదువుకు అందటం లేదు, కొన్ని లేడు లేడనేసి పోదాం అనుకుంటే లేడంటే ఉన్నాడు. లేడు లేడు అనుకున్నవాడు ఉన్నాడు. మీకు కనిపించడం లేదని, మీకు వినపడటం లేదని, మీకు కనిపించడం లేదని, మీ బుద్ధికి అందటం లేదని ఉన్నవాడిని లేడని అనుకోకండి. అది గీతలు ఇదే చెప్తాడు, నన్ను ప్రార్థించగా ప్రార్థించగా నా రూపాన్ని ధ్యానం చేయగా చేయగా, నా నామాన్ని స్మరించగా స్మరించగా, నా పట్ల మీరు సజీవమైన విశ్వాసం కనుక కలిగి ఉంటే, నా పట్ల మీకు సజీవమైన విశ్వాసం కలిగి ఉంటే, మీ లోపల ఉన్నటువంటి భగవంతుణ్ణి, మీ లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని, మీ లోపల ఉన్నటువంటి అమృతం, అమృతం అంటే సుఖం, మృత్యు అంటే దుఃఖం, అమృతం అంటే శాంతి, మృత్యు అంటే అశాంతి, అమృతం అంటే ఆనందం, మృత్యు అంటే వేదన, అమృతం అంటే అసత్యం, మృత్యు అంటే అసత్యం. మీ లోపల ఉన్నటువంటి అమృతాన్ని మీ చేతికి అందిలేగా, మీకు అవగాహనకు అందిలేగా, ఎటువంటి బుద్ధిని ప్రసాదిస్తే మీ లోపల ఎక్కడో లోతుల్లో ఉన్నటువంటి ఆ జ్ఞాన గంగ మీ చేతికి ఎలా అందుతుందో అటువంటి బుద్ధిని అర్జున నేను నీకు ప్రసాదిస్తా అన్నాడు. మనం ఈ మాటలు నమ్మం, ఈ మాటలు నమ్మం అండి. ఎవరు దారిపోయే వాళ్ళు ఏదో పుస్తకాలు రాస్తే ఆ పుస్తకాల మాటలు నమ్ముతాం, చేతవాత కాని వాళ్ళు ఏదైనా రాస్తే ఆ మాటలు నమ్ముతాం. ఈ మాటలు అసలు మనదే పాడుబుద్ధి. చేతవాత కాని వాళ్ళు ఏదైనా పుస్తకాలు రాస్తే, అదే ఈ పది రోజు పేపర్లు వస్తాయి కదా మనకి, ఏదో గొడవలు రోజు ఏదో గొడవ ఒక పేపర్ ఏదో గొడవ ఆ పేపర్లో మాటలు, ఈ చేతవాత కాని వాళ్ళు రాసిన మాటలు, ఆ మాటలు నమ్ముతాం. కానీ మన పాడుబుద్ధి కాబట్టి ఆ రాసినోడు పాడుబుద్ధి నోడుకు మన పాడుబుద్ధి ఆడికి మనకి సరిపోతుంది, ఆడికి మనకి సరిగ్గా బుద్ధి సరిపోతుంది. మన భగవంతుని మాటలు మనం ఎందుకు నమ్ముతాం? మనకు అసలు బుద్ధి సద్బుద్ధి ఉంటే కదా, మంచి బుద్ధి ఉంటే కదా మనకి. పేపర్లో మాటలు నమ్ముతాం, భగవంతుడు చెప్పే మాటలు నమ్మం. ఏంటి మన బుద్ధి సద్బుద్ధి కాదు. అది ఫండమెంటల్. కొంతమంది అంటారు వాడు ఆప ఆడాప మంచి పని చేశాడు, ఈ మంచి పని చేశాడు అంటాం అనుకోండి. ఒకడు అంటాడు ఏమంటే చేస్తే చేసి ఉండొచ్చు ఫండమెంటల్ కాబట్టి వాడు బుద్ధి మంచిది కదా అంటాడు ఒక్కొక్కడు. వాడు ఇది అక్కడ నుయ్యి తవ్వాడండి, అక్కడ చెరువు తవ్వాడు అంటాం అనుకోండి, తవ్వితే తవ్వుండొచ్చండి, ఇదే పది మంది అడిగితేనే. కానీ అసలు ఫండమెంటల్గా మూలంలోకి వెళ్ళి చూస్తే మటుకు వాడు బుద్ధి మంచిది కదా అంటారు కొంతమంది. అది ఓట్ల కోసం తవ్వుండొచ్చు, అది గౌరవాల కోసం తవ్వుండొచ్చు, కానీ బుద్ధి బుద్ధి మటుకు మంచి బుద్ధి అని తవ్వాడని అనుకోకుండా అంటాడు ఒక. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి, కృష్ణుడితో అర్జునుడితో కృష్ణుడు చెప్తాడు, మీరు నన్ను ఆరాధించగా ఆరాధించగా స్మరించగా స్మరించగా నన్ను పూజించగా పూజించగా జపించగా జపించగా యజ్ఞభావనతో పనిచేస్తే, అంటే మీ అహంకారాన్ని సంతృప్తిపరచుకోకుండా ఈశ్వరుని దయ కోసం కనుక పనిచేస్తే, ఎటువంటి బుద్ధిని మీకు ప్రసాదిస్తే ఆత్మజ్ఞానం కలుగుతుందో, అమృతానుభవం కలుగుతుందో, మరణం లేని స్థితిని పొందుతారు, అటువంటి బుద్ధిని అర్జున నేను నీకు ప్రసాదిస్తాను. ఇంకేం కాదు, ఆ మాటలు నమ్మం మనం. అంటే నమ్మటానికి తగినటువంటి మంచి బుద్ధి మనకు లేదు. అయ్యో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీ ఇష్టం వచ్చినట్టు దేవుడిని నడవద్దని నడవం మనం చెప్పకుండా, ఆయన ఇష్టం వచ్చినట్టు మీరు నడవండి. భగవాన్ ఏం చెప్తున్నారంటే, మీ ఇష్టం వచ్చినట్టు దేవుణ్ణి నడవమని చెప్పకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు మీరు నడవటం నేర్చుకోండి. ఎంచదంటే ఆయన స్వరూపం ఇచ్చేవాడు, ఆయన స్వరూపం మీకు ఇస్తే కదా మోక్షం. మోక్షం ఈ దేవుని స్వరూపంలోనే మోక్షం ఉంది. ఆయన ఉన్నాడు లోపల, అంతర్యామగా ఉన్నాడు. మనం ఫిట్ అయినప్పుడు, మన యోగ్యత వచ్చినప్పుడు, అర్హత వచ్చినప్పుడు ఆయన స్వరూపం మనకి ఇస్తాడు. అక్కడసారి జన్మలో మీకు అది లభిస్తుంది. అంచేది నువ్వు ఓ పక్క నాకు భక్తి ఉంది, నాకు జ్ఞానం ఉంది, నేను పూజలు చేస్తున్నాను, నేను గుడులు కడుతున్నాను ఇలా అనుకుంటూ, నేను గుడి కట్టాను కాబట్టి, నేను పూజ చేశాను కాబట్టి, నేను జపం చేశాను కాబట్టి, నేను నుయ్యి తవ్వించాను కాబట్టి, నేను చెరువు తవ్వించాను కాబట్టి, నేను చెప్పినట్టు నువ్వేనా ఈశ్వరుని అటువంటి మాటలు అనకండి. ఆయన చెప్పినట్టు మీరు వినటం నేర్చుకోండి, అది జ్ఞానం. ఆయన చెప్పినట్టు ఏదో గుడి కట్టించారు కాబట్టి ఆ దేవుడు మీరు చెప్పినట్టు వినాలి అనుకోకండి. మీరు చెప్పినట్టు ఆయన అంటాం కదా, ఆయన చెప్పినట్టు మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోవటం జ్ఞానం, అది జ్ఞానం అంటేనే. అయితే నువ్వు తొందరపడకు, నీకు నిజంగా భక్తి ఉందనుకో, నీకు నిజంగా భక్తి ఉందనుకో, ఈశ్వరుడి పట్ల నీకు శరణాగతి ఉందనుకో, అంతా నీవే నేను లేనటువంటి భావం నీకు ఉందనుకో, అంతా అయినప్పుడు నువ్వెక్కడున్నావు నువ్వు లేనే లేవు. అంతా దేవుడు అనుకున్నప్పుడు నువ్వెక్కడున్నావు లేనే లేవు. అంతా ఆయన అనుకున్నప్పుడు నువ్వెక్కడున్నావు. ఇక్కడ భగవాన్ జాగ్రత్తగా వినండి, మీరు మీకు ఎప్పుడు ఏది ఎలా చెయ్యాలో వండర్ఫుల్, కంగారు పడకండి, తొందర పడకండి. భగవంతుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు. భక్తి ఉంటే సొమ్మే, భక్తి లేని వాడికి దుమ్ము, భక్తి ఉన్నవాడికి సొమ్ము. భక్తి ఉన్నవాడికి ప్రేమ వస్తుంది, కానీ భక్తి లేని వాడికి ప్రేమ రాదు. భక్తి ఉంటే సొమ్ము, భక్తి లేకపోతే దుమ్ము. భక్తి ఉంటే ప్రేమ వస్తుంది ఈశ్వరుడి మీద, మీకు భక్తి లేకపోతే ప్రేమ రాదు. ఏనాటికైనా భక్తి ఉన్న వాడికి నోట్లో వాడికి సొమ్ము వస్తుంది, దుమ్ము రాదు. భక్తి లేని వాడికి ఏనాటికైనా దుమ్మే మిగిలింది వాడికి. భక్తి ఉన్నవాడికి ఏనాటికైనా ప్రేమ కలుగుతుంది, కానీ భక్తి లేని వాడికి ప్రేమ కలగదు. మీరు తొందరపడకండి, మీరేం అడగొద్దాయండి. ఇది కావాలి అది కావాలని అడగొద్దు. మీకు ఏది మంచిదో మీకంటే ఆయనకి బాగా తెలుసు, మీకు ఏది అవసరమో మీకంటే ఆయనకి బాగా తెలుసు. ఆయనకి తెలియదని మీరు అనుకుంటున్నారు. భగవంతుడికి తెలియ అంటే మీ అహంకారం ఎంత దూరం వెళ్ళిపోయింది అంటే భగవంతుడికి కూడా ఏమీ తెలియదు అనుకోవడం దూరం వెళ్ళిపోయింది. మీ అహంకారం ఎంత బలిసిపోయి ఉందంటే అసలు భగవంతుడికి కూడా ఏమీ తెలియదు అని దూరం వెళ్ళిపోయింది మీ అహంకారం. భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వసాక్షి, మహామేధావి. ఐన్స్టీన్ అంటాడు దేవుడు గురించి. ఐన్స్టీన్ అంటే గొప్ప ఫిజిస్ట్, గొప్ప మ్యాథమెటిషియన్. ప్రపంచంలో అంత లెక్కలు అంత బాగా చేసేవాళ్ళు ఫిజిక్స్ లో అంత పెద్దవాళ్ళు. మనిషికి రెండు కళ్ళు ఎలా ఉంటాయో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ మీరు పెద్ద కష్టమైన లెక్క ఇచ్చారనుకోండి ఐన్స్టీన్కి, ఈ గోరి మీద రెండు అంకెలు వేస్తాడు, మూడు అంకెలు సమాధానం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ మీరు పెద్ద ఎవడో చేయలేని లెక్క ఇచ్చారనుకోండి ఐన్స్టీన్కి, వాడికి కాగితం పెన్సిల్ అక్కర్లేదు, కాగితమే కలం అక్కర్లేదు. కలంతో ఈ గోరు ఎంత ఉందో చూడండి, ఈ గోరు రెండు అంకెలు వేస్తాడు, మూడు అంకెలు మీకు సమాధానం. వాడు ఐన్స్టీన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్. వాడు అంటాడు ఏంటి, విజ్ఞాన శాస్త్రంలో, సైన్స్లో, ఫిజిక్స్లో, మ్యాథమెటిక్స్లో చెటారు కమ్మకెళ్ళిపోయినాయి ఐన్స్టీన్ అంటాడు. ఈ మాట మీరు ఎక్కడికి మోసుకోలేదు, నేను మీరు పాలకొలేట్లో చెప్పాను, మీరు పోస్ట్ మ్యాన్ పని చేయొద్దని. మీకు పాలకొలేట్లో అందరికీ చెప్పాను, మీరు పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేయకండి. ఈ మాటలు మీరు ఎక్కడికి మోసుకెళ్ళకండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటాడు దేవుడు ఆబ్జెక్టివ్ రియాలిటీ కాదు, భగవంతుడు ఆబ్జెక్టివ్ అంటే మీ కళ్ళకు కనిపించే వస్తువు కాదు, అది మీ కళ్ళకు కనపడ్డం. మీ కళ్ళకు కనపడటం లేదని లేడని అనుకోవద్దు. భగవంతుడు మీ కళ్ళకు కనపడ్డం ఆబ్జెక్టివ్ అంటే ఇప్పుడు ఈ మైక్ని ఎలా చూస్తున్నానో అలా కనపడ్డు దేవుడు. ఒక అలా ఒకవేళ మీకు కనపడినది స్వప్న సమానం, కానీ నిజమైన దేవుడు ఎవడో మీకు ఇలా కళ్ళక్క ఇలా కనక్క ఇలా నేను మైక్ని ఎలా చూస్తున్నాను అలా ఆబ్జెక్టివ్ రియాలిటీ కాదు దేవుడు. మీ కళ్ళకు కనపడ్డం మీ మనసుకు అందడు, మీ కళ్ళకు కనపడటం లేదని అసలు లేడు అనుకోద్దు. దేవుడు ఆబ్జెక్టివ్ రియాలిటీ కాదు, అలాగే ఆబ్జెక్టివ్ రియాలిటీ కాదని లేడని అనుకోవద్దు. దేవుడి మీ కళ్ళకు కనపడ్డం, మీ నా కళ్ళ కనపడటం లేదు కాబట్టి లేడని అనుకోద్దు. ఈజ్ నాట్ ఆబ్జెక్టివ్ రియాలిటీ. కళ్ళకు కనిపించేది ప్రతిదీ నశిస్తుంది, నీ చేత చూడబడేది అంతా నశిస్తుంది. నీ చేత చూడబడేది ఏది నిజం కాదు. దేవుడు కూడా నీ చేత చూడబడతా అంటే వాడు నిజమే అవుతాడు. వండర్ఫుల్. నీ చేత చూడబడేది ఏది నిజం కాదు. దేవుడు కూడా నీ చేత చూడబడేవాడు అయితే వాడు నిజమే అవుతాడు. నిజం కాదు, నేను కష్టపడి తెలుసుకోవటం ఎందుకు? తుమ్మితే ఊడిపోయేదాన్ని నేను కష్టపడి సాధన చేసి తెలుసుకోవటం ఎందుకు? అనేక జన్మలు కృషి చేసి తెలుసుకోవటం ఎందుకు? మరి గౌతమ బుద్ధుడు ఏం చేశాడు? పెద్ద రాజ్యాన్ని విడిచిపెట్టాడు సత్యాన్వేషణ కోసం, సత్య సాక్షాత్కారం కోసం ఒక పెద్ద మహారాజ్యాన్ని త్యాగం చేసిపోయాడు. గాడ్ ఈజ్ నాట్ ఎన్ ఆబ్జెక్టివ్ రియాలిటీ. నీ చేత చూడబడేదంతా నశిస్తుంది నీ శరీరంతో సహా. భగవంతుడు కూడా నీ చేత చూడబడేవాడే, నీ చేత చూడబడేవాడు అనుకుంటే వాడు కూడా నిజం కాదు. భగవంతుడు పారమార్థిక సత్యం, నీ చేత చూడబడేది వ్యవహారిక సత్యం. భగవంతుడు పారమార్థిక సత్యం, ఆ పారమార్థిక సత్యం ఒక్కటంటే ఒక్కటే, ఈ అనేకంలో ఆ ఒక్కదాన్ని నువ్వు చూడలేకపోతున్నావు. ఈ అనేకంలో ఒక్కదాన్ని ఎంతకాలం అయితే చూడలేవో అంతకాలం నేను సంసారం విడిచిపెట్టలేదు. వండర్ఫుల్ టీచింగ్. ఇంకేం చెప్తాడో చెప్ప, ఎంత దూరం చెప్ప, మన మీద దయ వల్ల ఎంత దూరం చెప్పాలంటే అంత దూరం చెప్తున్నాడు. ఒకసారి నవ్వుతూ అన్నాడు రమణ భగవాన్, ఎవడి దగ్గర ఆడి దగ్గర ఎవడాడు ఆడి ఫ్రెండ్ ఆడు మూడో తరగతిలో స్నేహితురాడు రంగని అన్నాడు. ఏదో జారడిగిన మామూలు ఇద్దరు ఇద్దరు ఊరే నువ్వంటే నువ్వు అనుకునేవారు వాళ్ళిద్దరు చిన్నప్పుడు స్నేహితులు, నువ్వంటే నువ్వు అనుకునేవారు. నలుగురిలో భగవాన్ ఆ రంగన్ ఏం చేసేవాడు అంటే పది మంది ఉండగా భగవాన్ని మన్నించేవాడు, ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు అనేవాడు. ఆ చిన్నప్పుడు మూడో తరగతి స్నేహం వాళ్ళు. భగవాన్ ఏమో ప్లేడర్ గారి అబ్బాయి, ఈయన సబ్ ఇన్స్పెక్టర్ గారి అబ్బాయి. రంగన్నేమో సబ్ ఇన్స్పెక్టర్ గారి అబ్బాయి, ఈయన ప్లేడర్ గారి అబ్బాయి. ఒకసారి మాట్లాడుతూ మాట్లాడుతూ భగవాన్ ఎక్కడ 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 మాటలు లేవో, ఎక్కడ సంకల్పాలు లేవో అక్కడ నేనున్నాను రంగన్ అన్నాడు. ఎక్కడ మాటలు లేకపోతే, ఎక్కడ మాటలు లేవో అక్కడ నువ్వు ఉంటే మరి నాతో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? ఎక్కడ మాటలు లేవో, ఎక్కడ సంకల్పాలు లేవని అక్కడ మామూలుగా యథాలాపంగా అన్నాడు భగవాన్. అంటే మరి ఎక్కడ మాటలు లేవో అక్కడ నువ్వు ఉంటే నాతో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? అవుట్ ఆఫ్ గ్రేస్, అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కంపాషన్. నీతో మాట్లాడడానికి కారణం ఏమి లేదు, ఒక దయ వల్ల, ప్రేమ వల్ల, ఆప్యాయత వల్ల తప్పించి నీతో నాకు ఇది పన్నెండు మాట్లాడటం కాదు. అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ మెరిసి, అంతకంటే ఇంకో కారణం లేదు. నీతో నాకు పన్నెండు మాట్లాడటం లేదు, దయ వల్ల మాట్లాడుతున్నాను. నీ పట్ల ఉండే ఆప్యాయతతో మాట్లాడటం కంపించి నీతోటిది పన్నెండు నీతోటి పన్నెండు మాట్లాడటం కాదు, నీ మీద నాకుండే ఆప్యాయత కొద్ది మాట్లాడుతున్నాను. అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ మెరిసి. జ్ఞాని చూపే కాదు, జ్ఞాని మాట కూడా దయ. తెలంగాణ వారు, నీ చూపు నా అహంకారానికి కోత, నీ చూపు నా అహంకారానికి కోత. చల్లగా చూస్తున్నాడని అనుకుంటాం, చల్లగానే చూస్తున్నాడని అనిపిస్తుంది, పైకి నా అహంకారానికి నిప్పు పెడుతున్నావు నాకు తెలుస్తుంది. చూడటానికి బాగానే చూస్తున్నాడు మన వంకన అనిపిస్తుంది నాకు పైకి, కానీ లోపల మటుకు తెలుస్తుంది నా అహంకారం నా కొంపకు నిప్పు పెడుతున్నావని. చిరం గారు అంతరవాడు ఎంతరవాడు అందరూ చెప్పుకోవాలి, నేను పూర్వం అనుకున్నాను పూర్వాశ్రమంలో, నేను పూర్వాశ్రమంలో చెలంగారు అంతరవాడు ఎంతరవాడని గొప్పవాడని అందరూ అనుకోవాలా అనుకున్నాడు అనుకున్నాను. ఆడికి నువ్వు నీ దగ్గరికి వస్తే ఆడికి నువ్వు నిప్పెడతావని అనుకోకుండా తెలియకొచ్చాను, ఆడికి నిప్పు పెట్టావు. చలాన్ని చలానికి చలాన్ని చలానికి కాకుండా చేసావు భగవా, చాటి మాటలు లేని చలని రమణ, చలాన్ని చలానికి కాకుండా చేసేసావు. చలాన్ని చలానికి కాకుండా చేయకపోతే ఆడికి మోక్షం రాదు. నేను ఎంత గొప్ప బతుకు బతకాలనుకున్నాను, ఎంతరవాడు చలంగారు అంటే ఎంతరవాడు అంతరవాడని ప్రజలందరూ చెప్పుకోవాలనుకున్నాను, ఆడికి నిప్పు పెడతామని అనుకోలేదు. చూడటం చల్లగానే చూస్తున్నావు, నీ హాస రేఖలు నవ్వటం కూడా బాగానే నవ్వుతున్నావు, నవ్వటం కూడా బాగానే నవ్వుతున్నా, బాగుంది నవ్వు అనుకుంటున్నాం, స్మైలింగ్ బాగానే ఉంది, లుక్స్ బాగానే చూడటానికి కూడా బాగానే ఉంది, చూపు కూడా బాగానే చూస్తున్నావు, నవ్వటం కూడా బాగానే నవ్వుతున్నావు. ఆ నవ్వు ఆ చూపు నా కొంపకు నిప్పి పెడుతున్నావు అన్న సంగతి కూడా తెలుస్తుంది నాకు. నాకు నిప్పు పెట్టినప్పుడు నాకు కొంచెం మంట మంట అంటున్నారు, నేను మంట మంట అంటే ఆ మాత్రం మూల్యం చెల్లించకుండా, మంటనే ఆ మాత్రం మూల్యం చెల్లించకుండా నీకు మోక్షం ఎలాగొస్తుందని నువ్వు అంటున్నావు? ఇప్పుడు మనకు ఒక పైసు కూడా ఖర్చు పెట్టకూడదు వెయ్యి రూపాయలు చీర వచ్చేయాలంటే అండి, ఒక పైసు కూడా ఖర్చు పెట్టకూడదు వెయ్యి రూపాయలు చీర వచ్చేయాలంటే ఎలాగండి? నాకు మంట పెట్టావు మంట పెట్టావు ఆ చిన్న మంట కూడా భరించలేకపోతే నీకు స్వరూప జ్ఞానం ఎలా కలుగుతుంది? అయితే నీకు భగవంతుడు ఎప్పుడు చెయ్యాలో, ఏది చెయ్యాలో, ఎక్కడ చెయ్యాలో ఆ టైం అని చూసుకుంటాడు, ముహూర్తాన్ని పెట్టుకుంటాడు. భగవంతుడు నీకు ఎప్పుడు జ్ఞానం ఇవ్వాలో, ఎప్పుడు శాంతిలో నిన్ను ఊగిసలాడించాలో, నీ హాస రేఖల్లో, నీ చూపు వెలుగల్లో ఏ మాటనున్నదో ఈ మహత్తర ప్రేమ, ఏ చాటునున్నదో ఎంత అనంత శక్తి, చాటు మాటలు లేని చల్లని రమణ. నీకు లోపల లేదు, బయట లేదు, బయట లేదు, లోపల లేదు. నీకు బయట లేదు, లోపల లేదు, లోపల లేదు, బయట లేదు. నువ్వు లోపలికి వెళ్ళటం లేదు, బయటకు రావటం లేదు. అహంకారం లోపలికి వెళ్తుంది, అహంకారం బయటకు వస్తూ ఉంటుంది. మనసు లోపలికి వెళ్తూ ఉంటుంది, మనసు బయటకు వస్తుంది. మనసు లేని స్థితి పొందిన వాడికి లోపలేంటి, బయట ఏంటి? తలకాయ లేని వాడికి తలకాయ పోవట్లేదు, అలా మనసు లేని వాడికి లోపల లేదు, బయట లేదు. అంటే నువ్వు కంగారు పడద్దు. నీకు ఏ టైంలో భగవంతుడు ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలి చేస్తాడు. ఈ మధ్యన ఒక భక్తుడు అన్నాడు నా దగ్గర, వండర్ఫుల్గా చెప్పాను, నాన్నగారు నాకు చిన్నప్పుడు డబ్బులు తెలియదండి, కొంత పాడు చేశాను నేను, ఆ డబ్బు మళ్ళీ ఇప్పుడు డబ్బు ఇచ్చాడు నాకు భగవంతుడు, ఆ డబ్బు డబ్బు విలువ నాకు నేర్పిన తర్వాత డబ్బు ఇచ్చాడట ఆయన దేవుడు. ఆ డబ్బు విలువ తెలియకముందా ఈ డబ్బు ఇచ్చేస్తే నేను పాడైపోదిన, ఈ పాడికి ఏ తేకట్లోనూ మొత్తం అంత పాడు చేసేద్దని చెబుతున్నాడు. నాకు డబ్బు విలువ తెలియనప్పుడు డబ్బు ఇచ్చుండి ఈ పాడికి తేకట్లో నాకు ఉన్నదంతా పోనండి, ఆ డబ్బు విలువ నేర్పిన తర్వాత అప్పుడు డబ్బు ఇచ్చాడు. ఆ డబ్బు విలువ తెలియకుండా డబ్బు ఇచ్చి అప్పుడు పేకాట ఆడి ఉన్నాను, పేకాటలో మొత్తం భగవంతుడు ఇచ్చిందంతా పోనండి. నాకు ముందు ముందు బుద్ధి ఇచ్చాడా? ముందు బుద్ధి ఇచ్చాడు, మంచి బుద్ధి ఇచ్చాడు, తర్వాత సిరిని ఇచ్చాడు. ముందు బుద్ధి తర్వాత సిరి, ముందు సిరి తర్వాత బుద్ధి కాదు, ముందు బుద్ధి తర్వాత లక్ష్మి, ముందు లక్ష్మి తర్వాత బుద్ధి ఇవ్వలేదు. ముందేమో బుద్ధి తర్వాత సిరి, అందుకని ముందు సిరిచ్చి తర్వాత బుద్ధి ఇవ్వలేదు. ముందు సిరిచ్చి తర్వాత బుద్ధి ఇస్తే పాడైపోదును, నేను శుభ్రంగా పాడైపోదును, ఇహానికి పరానికి పాడైపోదును. ముందు బుద్ధిచ్చి తర్వాత సిరిచ్చాడు. అంటే ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి, భగవంతుడు మీకు ఎప్పుడు ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, అవి ఇచ్చే పద్ధతి కూడా ఎలా ఇవ్వాలో అన్నీ ఆయన ఆయన చూసుకుంటాడు. మీ లోపల మీరు కంగారు పడకండి, ఆయన అన్నీ చూసుకుంటున్నాడు. స్వామి మిమ్మల్ని కూడా తిరుగుతాడు, ఆయన ఎందుకు కూడా తిరగడండి? ఒకవేళ మీరు మీ ఏపురాల ఇంటికి వెళ్ళినా వాడు వచ్చేస్తా ఉంటాడు మీ ఏపురాల ఇంటికి. అది మీరు తొందరపడి ఏదైనా మీకు మీరు అడుగుతున్నారనుకోండి భగవంతుని, ఆడు ఇవ్వటా లేదనుకోండి, ఇస్తాడు. ఇప్పుడు ఇస్తే పాడైపోతారనుకోండి, లేటుగా ఇస్తాడు. అసలు ఇవ్వడానికి ఇస్తాడు అంటే మీరు తొందరగా ఇస్తే మీరు పాడైపోతారని వెయిట్ చేస్తున్నాడు అంతే. ఇప్పుడు మోక్షం కూడా మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, మీరు భరించడానికి సిద్ధంగా ఉన్నాడా? అసలు మీకు ఏదైనా కలిసి వస్తేనే మీ ముందు భూమి లాగవు, అసలు మీకు ఏదైనా కలిసి వస్తేనే భూమి లాగో, ఇంకా ఇది తెలిసిన వాళ్ళు కూడా మీరెవరంటాం, చుట్టాలను కూడా మీరు ఎక్కడి నుంచి వచ్చారంటాం, చుట్టాలను కూడా మీరు ఎప్పుడు మిమ్మల్ని చూసినట్టు జ్ఞాపకం వచ్చిందంటాం. అది ఏదైనా కలిసి వస్తేనే మనం తట్టుకోలేకపోతాం, ఇంకా మోక్షాన్ని అలా తట్టుకుంటాం. భగవంతుడు మీకు మోక్షం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, ఇందులో తట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు మీకు అసలు పైసలు కలిసి వస్తేనే మీరు తట్టుకోలేకపోతున్నారు. మీకు ఏదైనా పదం వస్తే పదవిని తట్టుకోలేరు. కొంతమంది డబ్బు రాకముందు బాగానే ఉంటారు, డబ్బు వచ్చాక తింగర తింగరగా మాట్లాడుతూ ఉంటారు, అంటే వాళ్ళ నోటికి పక్షవాతం వస్తుంది. కొంతమందికి డబ్బు వచ్చాక నోటికి పక్షవాతం వస్తుంది, అంటే పక్షవాతం మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. అయ్యకి మీరు నేను సబ్జెక్ట్ మీరు భగవాన్ చెప్పి సబ్జెక్ట్ అర్థం కంగారు పడకండి. మీరు భగవంతుని కోసం ఏదైనా ప్రార్థిస్తే ఇస్తాడు, అది ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, సందర్భం ముహూర్తం పెట్టుకుని ఇస్తాడు. ఒకవేళ మీరు తొందరపడ్డారని ఇస్తే మీరు పాడైపోతారని ఆయనకు అర్థమైతే తొందరపడి ఇవ్వడు. అన్నీ ఆయన చూసుకుంటాడు. నీకు ఏ చింతలు వద్దు, చింత వదిలే ముందు భక్తి నేర్చుకో. నువ్వు చింత తగ్గించు, చింతాకంత చింతనా, అది శాస్త్రంలో చెప్పారు. నిప్పు చితి నిప్పు ఏమో చనిపోయిన మనిషిని కాలుస్తుంది. నిప్పు ఎవరిని కాలుస్తుందండి? శవాన్ని కాలుస్తుంది. చింత బతుకున్న మనిషిని కాలు చేస్తున్నారు. నిప్పేమో చనిపోయిన మనిషిని కాలుస్తుంది, చింత చితేమో చనిపోయిన మనిషిని కాలు, చింత బతుకున్న మనిషిని కాలు చేస్తుంది. అది బెంగళం పెట్టుకోవద్దు, ఈశ్వరుడి మీద భారం వేయండి. మీరు ఎంత భారం వేస్తే ఆయన మోయగలడు? ఈ సృష్టిని అంతా మోసేవాడు మీ ఒక్కడ బరువు మోయలేడా? ఈ ఇంత విశాలమైన ప్రపంచాన్ని మోసేవాడు మేము ఒక్కడిని మోయలేడా? అంటే మీరు చింతలు పెట్టుకోవద్దు, బెంగలు పెట్టుకోవద్దు, ఈశ్వరుడి మీద భారం వేసి జీవించండి. ఈశ్వరుడి మీద భారం వేసి జీవించండి. ఎంత దూరం పోతున్నారంటే భగవంతుడికి మనకు కనిపిస్తాడు, భగవంతుడు మనకు దర్శనమిస్తాడు అనేటువంటి ఆశతోడు బతకండి. మనకు ఆత్మజ్ఞానం ఇస్తాడని ఆశతోడు బతకండి. అన్నం లేకపోతే బతకొచ్చాం, కానీ ఆశ లేకపోతే బతకలేమని కంగారు పడకండి. ఈవేళ సాయంత్రానికి ఇచ్చేయాలనుకోకుండా ఇస్తాడు. అన్నం లేకుండా, అన్నం లేకపోతే బతకొచ్చాం, కానీ ఆశ లేకపోతే, భగవద్ అనుభవం ఏదో రోజున మనకు వస్తుందని ఆశ కనుక లేకపోతే మనం బతకలేము. దెర్ ఈజ్ హోప్. ఒకసారి భగవాన్ దగ్గరికి ఒక భక్తుడు వస్తాడు, నాకు ఉన్నదంతా పోయింది అంటాడు, నాకు ఉన్నదంతా పోయింది అంటాడు. అప్పుడు భగవాన్ అంటారు, నీకు బతకాలని ఆశ ఉందా అంటాడు. ఆశ ఉందంటాడు, అదే అన్నీ తెస్తాడంటాడు. ఇప్పుడు ఒకడు వచ్చి మామూలుగా అంటాడు, ఏమంటే ఎలా బతకాలో నాకు తెలియట్లేదు, ఉన్నాయన్నీ పోయినాయి అన్నాడు. అంటే కొంతమందికి శవరం అయ్యాక వివరం వస్తుంది. తెలుగు తక్కువ వాళ్ళకి ఏమో శవరం అయ్యాక వివరం వస్తుంది. రాజగోపాలాచార్య చోటుకి క్షవరం అక్కర్లేదు ఆడికి. ఇతరులను చూసే వాళ్ళకి క్షవరం ఎంతకైందో చూసుకుని వీడికి క్షవరం లేకుండా చూసుకుంటాడు. ఆడు రాజగోపాలాచార్య. కొంతమందికి వాళ్ళకి క్షవరం అయితేనే వివరం రాదు. రాజగోపాలాచారికి ఆడికి క్షవరం అక్కర్లేదు. ఇక వాళ్ళకి ఎందుకు క్షవరం అయింది, ఈడకి ఎందుకు క్షవరం అయింది అని చూసుకుంటాడు. ఆ ప్రమాదంలో మనం పడకూడదని ఆ క్షవరం లేకుండానే బాగుపడిపోతాడు. మనకు అన్ని క్షవరాలు అవ్వాలి. క్షవరం అయితేనే కానీ మనకు బుద్ధి రాదు. అది సామెతది క్షవరం. క్షవరం అయ్యాక వివరం వస్తుందని ఉన్నవన్నీ ఊడిపోయాక అప్పుడు కనిపిస్తాడు దేవుడు వెంకటరమణ. ఇది వేడుకొండల వాడు మిగులుతాడు, ఆడు మనవాడు, వడ్డీ కాసుల వాడు, ఏడుకొండల వాడు వెంకటరమణ, వెంకటరమణమూర్తి. భగవాన్ చెప్పిందేనండి, నాకు అన్నీ అయిపోయాయండి, ఏమి లేవన్నాడు. నిజంగా పోయినాడు, ఎలా పోయిందో పోయిందాడు దేహ ప్రారంభాన్ని బట్టి. అప్పుడు భగవాన్ అన్నారు, నీకు బతకాలని విశ్వాసం ఉందా అన్నాడు. హోప్ ఉందన్నాడు బతక, అదే మళ్ళీ అన్నీ తెస్తాయన్నాడు. దెర్ ఈజ్ హోప్. హోప్ విడిచిపెట్టద్దు మీరు, అదే మోక్షం కూడా తెస్తున్న అవసరం. అయితే దెర్ ఈజ్ హోప్. ఆ భగవద్ అనుభవం పొందగలని ఆశ మటుకు విడిచిపెట్టద్దు. ఎన్ని విడిచిపెట్టినా మీరు, ఒకవేళ మీ ఇంట్లో ఏదైనా సామాగ్రి దొంగలు పట్టిపోయినా కంగారు పడకండి. రాజగోపాలాచార్య ఏమంటాడంటే, రాజగోపాలాచార్య ఎంత తెలివైనవాడంటే, మా ఇంట్లో దొంగలు పట్టి, మా ఇంట్లో రాత్రి బంగారం పోయిందని, నేను పగలెవరో బంగారం పోయిందండి దొంగలు పట్టిపోయారు అంటాం అనుకోండి, అంటాం ఎంత తప్పు చేశారంటాడు. అంటే మీ ఇంట్లో వస్తువులన్నీ దొంగల పట్టిపోయేలాగా అనుకూలంగా పెట్టారన్నమాట, వాళ్ళకి బుద్ధి లేకపోవడం కాదు మీకు బుద్ధి లేదంటాడు. ఆయనకి నక్కని పేరు ఆయన తోడు ఎలా మాట్లాడినా ప్రమాదం, కూర్చుంటే పోయి నడిచింటే పోయి. రాజగోపాలాచారి లీడర్స్ పెద్ద పెద్ద లీడర్స్ వాళ్ళు ఉంటే రాజగోపాలాచారి కూర్చొని మాట్లాడే మీరు కూడా మాట్లాడండి అనేవారు. ఎవరి మటుకాడు ఏం మని ముక్కు కట్టుకుంటాడు, ఎవరి మటుకు భయం వేసి పక్క తప్పుకున్నారంట. ఆ దొంగలకు బుద్ధి లేదు అనుకుంటున్నారు, మీకు బుద్ధి లేదు అంటే దొంగలు పట్టిపోవడానికి అనుకూలంగా మీరు వస్తువులు పెట్టుకున్నారనమాట. అంటే మీకు బుద్ధి లేదు, మీకు బుద్ధి లేదని వదిలేసి వాళ్ళకి బుద్ధి లేదంటున్నారు. ఇప్పుడు మనం ఏదైనా ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, మనం అజాగ్రత్తగా ఉంటేనే దొంగ పట్టుకెళ్తాడు, మనం జాగ్రత్తగా ఉంటే దొంగ పట్టుకెళ్ళలేడు. ఆడి మనకు బుద్ధి లేక ఆడికి బుద్ధి లేదంటున్నాం. అయ్యా రాజగోపాలాచారి మా ఇంట్లో బంగారం పోయిందంటే ముందు దొంగలను తిట్టడం, ముందు మనల్ని తిడతాడు మీకు బుద్ధి లేదని. అంచేది వాడిని నక్కంటారు. అంటే మీ ఇంట్లో దొంగతనాల కారణం మీ అజాగ్రత్త కూడా కొంత ఉందని మీకు తెలియటం లేదని అది ఆచార్యుల వారు చెప్పింది. దెర్ ఈజ్ హోప్. ఏంటమ్మా దెర్ ఈజ్ హోప్? ఆశ అట్టే పెట్టుకోండి. క్షవరం అయినా పర్లేదు, క్షవరం అయిందని కంగారు పడకండి, ఆశని కాపాడుకోండి. ఆశని మళ్ళీ సాధిస్తాం, మనం పొందుతాం, ఆశిస్తాం, మనం సాధిస్తాం అని ఆశని కాపాడుకోండి. దెర్ ఈజ్ హోప్, హోప్ని కాపు. మీకు ఇప్పుడు మీకు భక్తి లేదనుకోండి, కంగారు పట్టుకుని భక్తిని సంపాదించుకోండి, భక్తి వల్ల ముక్తి వస్తుంది. ఆశతోటి జీవించండి, భగవంతుడు ఇస్తాడు మీకు ఎప్పుడు ఎక్కడ ఎలా ఇవ్వాలో అన్నీ ఇస్తాడు, మోక్షం కూడా ఇస్తాడు. మీరు దెంగలు పెట్టుకోవద్దు, చింతలు పట్టుకోవద్దు. చింత ఆకంత చింత చాలు మిమ్మల్ని కాల్ చేయడానికి బతకుండగా, అది చింత వద్దు. చింతించే బదులు భక్తిని నేర్చుకోండి, జ్ఞానాన్ని నేర్చుకోండి, సజ్జన సాంగత్యం చేయండి. మన హృదయంలో దేవుణ్ణి పెట్టుకుని, భగవాన్ అంటారు హృదయంలో దేవుణ్ణి పెట్టుకుని, అక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడికక్కడ వెళ్ళిపోతున్నాం. అది ఎలా ఉందంటే చేతిలో ఉన్న బంగారం, మన హృదయంలో ఇంట్లో బంగారం వదులుకుని రోడ్డు మీద ఉన్న గాజు పెంకుల్ని, ఆ రాళ్ళ ముక్కల్ని, ఆ రాళ్ళని, కంకర రాళ్ళని ఎత్తుకున్నట్టు ఏరుకున్నట్టు ఉంది. హృదయంలో దేవుణ్ణి పెట్టుకుని అక్కడ దేవుడున్నాడు ఇక్కడ దేవుడున్నారని తిరగటం ఎలా ఉంటుందంటే ఇంట్లో ఉన్న బంగారం వదిలేసి ఆ రోడ్డు మీద ఉన్న కంకర రాళ్ళని ఏరుకున్నట్టు ఉంటుంది. అయ్యా ఇక్కడున్న బంగారాన్ని వదిలేశారు, ఎక్కడో బొమ్మ పెడుతున్నారు. ఆ బొమ్మ ఒకడు విష్ణువు అంటున్నాడు, ఒకడు రాముడు అంటున్నాడు, ఒకడు శివుడు అంటున్నాడు. చేసుకోండి మంచిది. ఆడి మిమ్మల్ని కల్పించాడు, మీరు వాళ్ళని కల్పించుకోండి, వాళ్ళకి మీకు సరిపోతుంది అంటున్నాడు. భక్తులు ఏం అనుకోకండి పాప. వాళ్ళకి మీకు జత సరిపోతుంది, చేసుకోండి. మీరేమో ఆడిని కల్పించారు, ఆడి మిమ్మల్ని కల్పిస్తున్నాడు, ఏదో జతగా ఉండండి. అసలు వస్తే ఇక్కడ ఉందన్న సంగతి అందరూ మర్చిపోతున్నాం. భక్తులు ఏం అనుకోకండి. అంటే ఇది కల్పించబడిన వస్తువు కాదని చెప్పటం. కల్పించబడి ఇప్పుడు ఈ గుడి ఉందనుకోండి, ఎంతకాలం ఉంటుంది? 100 ఏళ్ళు, 200 ఏళ్ళు, 300 ఏళ్ళు ఉంటుంది. తర్వాత ఎవడన్నా బాగు చేయించాలి, బాగు చేయించకపోతే పాడైపోతుంది, అంతే కదా. ఇక్కడున్న వస్తువు అంటే ఇక్కడున్న వస్తువు తప్పించి ప్రతిదీ కల్పించబడింది. ఇక్కడున్న బ్రహ్మ పదార్థం తప్పించి ప్రతిదీ కల్పించబడిందే. గుడి గోపురం అన్నీ కల్పించబడినాయి. కాల ప్రవాహంలో నీ శరీరం ఎలా కొట్టుకుపోతుందో, నీ సిరి ఎలా కొట్టుకుపోతుందో, నీ దురదృష్టం ఎలా కొట్టుకుపోతుందో, నీ అదృష్టం ఎలా కొట్టుకుపోతుందో, కాల ప్రవాహంలో నీ దేహం ఎలా కొట్టుకుపోతుందో, అలాగే నువ్వు కల్పించినటువంటి గుడి దేవాలయాలు, గుళ్ళు, గోపురాలు కూడా అలా కొట్టుకుపోతాయి. అంతేకాని భక్తి లేకుండా చెప్తున్నాడని ఇలా అనుకోకండి. అంటే మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి, అక్కడికి తీసుకెళ్ళటం కోసం. అంటే భక్తి లేదనుకోకుండా మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి, అక్కడ మోసిపోతున్నాడు. అక్కడ తీసుకెళ్ళటం కోసం, ఇవన్నీ ఉరికి ముందు జాగ్రత్త కోసం చెప్తున్నాడు, తప్పించి తిరగటానికి. మీకు ఇక్కడ మీకు ఏదైనా ప్రేమ ఉందనుకోండి, ప్రేమను ఇక్కడే ఆపు చేసేయక, మీ ప్రేమ మీకు ఏదైనా ప్రేమ ఉందనుకోండి, ఆ ప్రేమ ఇక్కడే ఆపు చేసేయకుండా వీటిని అతిక్రమించి ఇక్కడికి వెళ్ళాలని చెప్పడం కోసం చెప్తున్నాడు. ముగిస్తున్నాను. అంటే మీరు ప్రపత్తే భక్తి, శరణాగతే భక్తి, ఆయనకి ఆయన చెప్పినట్టు, భగవంతుడు చెప్పినట్టు చేయటమే భక్తి, భగవంతుడు చెప్పింది వినటమే భక్తి, ఆయన చెయ్యమన్నది చేయటం భక్తి, ఆయన మాటలు వినటం భక్తి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మరీ మరీ మొట్టికాయలు మొట్టి మరీ చెప్తున్నాడు. ఇప్పుడు పిల్లలు ఎవరన్నా పరాగ్గా ఉంటారనుకోండి, ఇలా దెబ్బేసి సరిగ్గా అంటారు. బళ్ళు మేస్టర్లు కూడా పిల్లలు పరాగ్గా ఉంటే ఓ మొట్టికాయ ముడతారు సరిగ్గా అంటారు. ఓ మొట్టికాయలు కూడా మొట్టి చెప్తున్నాడు. ఒకడు మర్చిపోకండి, మీరెవళ్ళు స్వతంత్రులు కాదు. ఆ మొట్టికాయలు ముడుతున్నాడు ఇక్కడ. మీరెవళ్ళు స్వతంత్రులు కాదు. కర్తృరాజ్యయ, ఆ కర్తే నారాయణుడు, వాడే ఈశ్వరుడు, వాడే బ్రహ్మము, వాడే ఇంద్రుడు, వాడే పరమాత్మ, వాడు అక్కడే స్వతంత్రుడు. దేహదారుడు ఎవడు కూడా స్వతంత్రుడు కాదు. ఒకవేళ మీ పూర్వపుణ్యాన్ని బట్టి మీ దేహం ఏదైనా మంచి పనులు సాధించింది అనుకోండి, అది భగవంతుడే మీకు సాధించి పెట్టాడు, కానీ మీ అహంకారం వల్ల సాధించలేదు. కొన్ని కొన్ని మాటలు నమ్మం, కొన్ని కొన్ని మాటలు మనం నమ్మలేము. 100 రూపాయల కోసం పక్కింటికి అప్పుకెళ్ళిన వాళ్ళు, అది నా కళ్ళతోడు చూశాను, ఇది నా కళ్ళతోడు చూస్తున్నాను. 100 రూపాయల కోసం పక్కింటికి అప్పు కోసం వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు 1000 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఇది పురాణాల్లో కాదు కదా, 100 రూపాయలు పక్కింటికి అప్పు చేయడం నేను చూశాను, మళ్ళీ ఇప్పుడు 1000 కోట్లతోటి తొర తోగటం కూడా నేను చూస్తున్నాను. ఇదంతా వాడు తెలివే, వాడు అహంకారం, ఇదే ఈశ్వరుడు. ఆ 100 రూపాయలకు అప్పుకెళ్తున్న బ్రహ్మముకు భిన్నంగా చూడకు. ఇప్పుడు 1000 కోట్లు ఉన్నది బ్రహ్మముకు భిన్నంగా చూడకు. భిన్నంగా చూసావు సంసారం వచ్చేస్తుంది. 100 రూపాయలు కావాల్సి ఉంటే ఇంటికి లేక పక్కింటికి వెళ్ళి అప్పు తెచ్చుకున్నవాడు ఇప్పుడు 1000 కోట్లు గదిపచ్చు. ఇందులో వాడు తెలియచట్లేవు. ఏంటిది బ్రహ్మం అంటే? నీ దేహంలో అది అనుభవించవలసిందో ఇచ్చాడు అంతే నీకు, అంతేకాని నీ తెలివి కాదు. ఇంకోసారి చెప్తున్నాను, ముగిస్తే, ఇది బంగారం. మీ ఇంట్లో ఉన్నది బంగారం కాదు, ఇది ఈ మాట బంగారం. ఇది బాగా అర్థం చేసుకోండి. బ్రహ్మముకి భిన్నంగా ఏది చూసినా నీకు సంసారం మిగిలొచ్చు. మీ దురదృష్టంలో బ్రహ్మమును చూడండి, మీ అదృష్టంలో బ్రహ్మమును చూడండి, మీ దారిద్ర్యములో బ్రహ్మమును చూడండి, మీ ఐశ్వర్యములో బ్రహ్మమును చూడండి, మీ చావులో బ్రహ్మమును చూడండి, మీ పుట్టుకలో బ్రహ్మమును చూడండి, లోకం అంతా బ్రహ్మమును చూడండి. నువ్వు బ్రహ్మముకి భిన్నంగా కాదు ఏదైనా చూసావు, నీకు మిగిలేదు సంసారం, నీకు మిగిలేదు చావు, నీకు మిగిలేదు దుఃఖం, నీకు మిగిలేదు విషాదం, నీకు మిగిలేదు ఏడుపు. ఈ ఒక్క మాట మీరు మరణం చేయండి. మనకి మోక్షం రాదు కానీ సంసారం గ్యారంటీగా వస్తుంది. ఏంటంటే సంసారం గ్యారంటీగా వస్తుందని మీరు అడగొచ్చు. మనం పని ఎలా చేస్తాం? కోరికతోడు చేస్తాం. పని ఎలా చేస్తాం? కోరికతోడు చేస్తాం. కోరిక లేకుండా పని చెయ్యం మామూలుగా. కోరిక లేకుండా పని చేస్తే వాడికి మోక్షం వస్తుంది. మనం కోరికతోడు చేస్తాం. కోరికతోడు చేస్తే ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని ఎంజాయ్ చేస్తాం. అదే సంసారం. మళ్ళీ అదే మళ్ళీ సంసారాన్ని తీసుకొస్తుంది. కోరికతోటి ఏ పని చేసినా ఆ పని నీకు సంసారాన్ని తీసుకొస్తుంది. కోరిక లేకుండా పని చేస్తే మోక్షం, కోరికతోటి పని చేస్తే బంధం. సంసారం సంసారం అంటే దేవుడు ఏం కల్పించడం మనకి? మనం ఏదో కోరికతోటి పని చేస్తాం, ఆ ఫలితం వస్తుంది, ఆ ఫలితాన్ని అనుభవిస్తాం, అదే సంసారం. ఈ శరీరం ముసలిది అయిపోతుంది, ఈ శరీరాన్ని మార్చేస్తారు, కొత్త శరీరాన్ని ఇస్తారు, మరి అక్కడ సంసారం ప్రారంభం. చుట్టాలు మారుతారు, స్నేహితులు మారుతారు, పరిసరాలు మారుతాయి, అన్నీ మారుతాయి. లోపల మనం ఏదైతే పోగొట్టుకోవాలో అది ఆ జన్మలో కూడా ఉంటుంది. ఏదో జన్మలో సాధన చేసి దాన్ని తొలగించుకోవాలి. అంటే లేని వస్తువును లేనట్టుగా తెలిస్తేనే కానీ ఉన్న వస్తువు ఉన్నట్టుగా మనకు వ్యక్తం కాదు. లేని వస్తువు లేనట్టుగా మనకు అర్థమైతేనే కానీ ఉన్న వస్తువు ఉన్నట్టుగా మనకు వ్యక్తం కాదు. మనకు తెలియటం లేదు కాబట్టి భగవంతుడు ఇక్కడ ఉన్నప్పటికీ మనకు ఎక్కడో దూరంగా ఉన్నాడు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే తెలియకపోవటం వల్ల. రాబోయే ప్రవచనాలు. 9 మురమల్ల అంత దూరం శ్రమపడి ఎవరు రావద్దు. 9 వచ్చేది మురమల్ల. మురమల్ల అంటే ముని మండలం. పూర్వం మునులు మందల మందల కింద ఉండేవారు అక్కడ. అక్కడ స్వామి పేరు వీరేశ్వర స్వామి. ఏదో కొన్ని వేలాది సంవత్సరాల నుంచి ఉంటున్నాడు అక్కడ స్వామి. మురమల్ల మురమల్ల అంటే పూర్వం దాని పేరు ముని మండలం. మునులు మందల మందల కింద ఉండేవారు అంతమంది మునులు ఉండేవారు. ఆ ముని మందలే మురమల్ల కింద చేరాలి. అక్కడ స్వామి పేరు వీరేశ్వర స్వామి. అక్కడ శివుడికి రోజు పెళ్ళి అవుతుంది. నిత్య కళ్యాణం. కాశీలో నిత్య కళ్యాణం, మురమల్లలో శివుడికి నిత్య కళ్యాణం. ప్రతి రోజు పెళ్ళి శివుడికి అక్కడ. ప్రతిరోజుని పెళ్లి కడుకుని చేసేస్తారు శివుడిని అక్కడ. కాశీలో నిత్య కళ్యాణం, మురమల్లలో నిత్య కళ్యాణం. శివుడికి మంగళస్వరూపుడు, సుఖస్వరూపుడు, శాంతిస్వరూపుడు. శివుడు అంటేనే మంగళస్వరూపుడు. మంగళస్వరూపుడు వాడు. కళ్ళు లేవు శివలింగానికి, కళ్ళు ఉండవు. కళ్ళు లేవు చూస్తాడు, కాళ్ళు లేవు నడుస్తాడు, చేతులు లేవు పనిచేస్తాడు, చెవులు లేవు వింటాడు. కానీ ఏమి లేవు అని మనం అనుకుంటాం. అలా అనుకోవద్దు, ప్రమాదం. అరుణాచలం కొండంతా కూడా ఒక శివలింగం. అరుణాచలం మొత్తం కొండంతా కూడా ఒక శివలింగం. నిత్య కళ్యాణం, నిత్య కళ్యాణం రెండు చోట్లే, ఒకటి కాశీ, రెండు మురమల్ల. స్వామి పేరు వీరేశ్వర స్వామి. తొమ్మిదవ తేదీ మురమల్ల, 10వ తేదీ భీమవరం, 10వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు బలుసుమూళ్ళు. క్షత్రియ విద్యార్థి సంక్షేమ సమితి. క్షత్రియ 10వ తేదీని క్షత్రియ విద్యార్థి సంక్షేమ సమితి. ఇప్పుడు నాకు ఈ కవర్ ఇచ్చావు. ఈ కవర్లో చేమలు ఉన్నాయి. అవి కూడా వచ్చేసినాయి కవర్తో పాటు. ఈ కవర్లో 2-3 చిన్న చేమలు అయ్యి. నువ్వు కవర్ చేమలు ఇవ్వాలని ఇవ్వలేదు, కవర్ ఇచ్చావు. నువ్వు కవర్తో పాటు ఏమొచ్చినాయి, చిన్న చేమలు వచ్చినాయి. అలాగే మనం అందరం సంతోషాన్ని కోరుకుంటాం. సంతోషంతో పాటు తర్వాత దుఃఖం వస్తుందనే సంగతి మనకు తెలియదు. సంతోషాన్ని కోరుకునే ప్రతి మనిషికి దుఃఖం వస్తుంది. లోకానికి సంబంధించిన విషయాలు, ఎవడైతే లోకానికి సంబంధించిన సంతోషాలు కోరుకుంటున్నాడో వాడికి దుఃఖం వచ్చి తీరుతుంది. ఇప్పుడు నాకు ఈ కవర్ ఇచ్చింది జయ. ఈ కవర్లో ఎర్రచేమలు ఉన్నాయి. కవర్తో పాటు ఎర్రచేమలు కూడా వచ్చేస్తాయి. మీకు గులాబీ పువ్వు ఎవరికైనా ఇచ్చాడనుకోండి, మీకు ఆ గులాబీ పువ్వుతో కూడా అందులోని ముళ్ళు కూడా మీకు వచ్చేస్తాయి ముళ్ళు. ఈ లోకానికి సంబంధించిన సంతోషం ఎవడు కోరుకున్నా ఆ సంతోషం వెనకాల దుఃఖం కూడా వచ్చేస్తుందన్న సంగతి మర్చిపోకండి. కాలప్రవాహంలో ఈ సంతోషం ఎలా వచ్చిందో కాలప్రవాహంలో ఆ దుఃఖం కూడా వచ్చి తీరుతుంది. దాంట్లో రాజీ లేదు. అయితే మనం చెప్పుకునే ఈ గొడవలకి లోపల ఉన్న బ్రహ్మకి ఇసుమంతే సంబంధం లేదు. ఇక్కడ చెప్తున్నాం 10వ తేదీ అడ్రస్, క్షత్రియ విద్యార్థి సంక్షేమ సమితి. బలుసుముడు అంటే గుర్తుపెట్టుకోండి. బలుసుముడు అంటే చెప్తారు మీకు వెంకటేశ్వర కాన్వెంట్ వీధి. బలుసుముడు ఒకటే గుర్తుపెట్టుకుంటే చెప్తారు, వెంకటేశ్వర కాన్వెంట్ వీధి, బలుసుముడి, క్షత్రియ విద్యార్థి సంక్షేమ సమితి. 10వది పొద్దున మార్నింగ్ ఏమో 8 గంటలకి ఇది ఓపెనింగ్, భవనం ఓపెనింగ్. మధ్యాహ్నం 2 గంటలకి ప్రవచనం. మార్నింగ్ 8 గంటలకి ఈ భవనం ఓపెనింగ్. ఈ భవనం క్షత్రియ విద్యార్థి సంక్షేమ సమితి. తర్వాత ఇక్కడ చదువుకునే విద్యార్థులకి భోజనాలు పెడతారు. ఇది 10వ తేదీ మార్నింగ్ ఏమో 8 గంటల ఆ టైంలో ఈ భవనం ఓపెనింగ్. మధ్యాహ్నం 10వ తేదీ బలుసుమూళ్ళో, భీమవరం బలుసుమూళ్ళో, మధ్యాహ్నం 2 గంటలకి ప్రవచనం. భక్తులైన మీకందరికీ ఈ సమాచారం తెలియపరచటమైనది. తర్వాత ఇంకోటి రామాయణంలో పిడకల వేటనికి వచ్చినది. నరసాపురం పాలకుల మధ్యన సకం చెరువు అని ఒక ఊరుంది. అక్కడ రాకండి మీరు, కానీ చెప్పండి అక్కడ రాకండి మీరు, అక్కడ సకం చెరువు రావద్దు. వాళ్ళు కొత్తగా రామాలయం కట్టుకున్నారు ఆ ఊళ్ళో. వాళ్ళు ఏం చెప్పారంటే, మీ పేపర్లో మా కార్యక్రమం వేయొద్దు, మీ రమణ భాస్కర్ పేపర్లో మేము ఏదో రామాలయం కట్టుకున్నాం, పద్నాలుగో తేదీ మధ్యాహ్నం 4:30, 4:30 రండి, అరగంట సేపు కూర్చుని మీరు వెళ్ళిపోండి. మీకు రాముడి గురించి చెప్పాలంటే 10 నిమిషాలు చెప్పండి, లేకపోతే వెళ్ళిపోండి. మీరు వచ్చి అరగంట సేపు కూర్చుని వెళ్ళిపోండి. అలాగని మీకు సగం చెరువులో కార్యక్రమం ఉందని మీ రమణ భాస్కర్ పేపర్లో వేయొద్దు. 14వ తేదీ మధ్యాహ్నం సగం చెరువు అంటే పాలకలో షిరిడి కాలువ పక్కన షిరిడి సాయిబాబా గుడి ఉంది. ఆ షిరిడి సాయిబాబా గుడి దగ్గర నుంచి రావాలి. ఆయన బాగా చిన్న ఊరు, అక్కడ ఏదో రామాలయం కట్టుకున్నారు. మీరు మళ్ళీ శ్రమపడి రావద్దు, నేను మర్చిపోయాను చెప్పకూడదు అనుకున్నాను, మళ్ళీ బుజ్జి జ్ఞాపకం చేస్తున్నాడు. అది 14వ తేదీ మధ్యాహ్నం 2:00 కాదు, అది మధ్యాహ్నం వాళ్ళు 3:30, 4:00 రమ్మన్నారు. అక్కడ రామాలయం కట్టుకున్నారు సగం చెరువులో. 14వ తేదీ మధ్యాహ్నం 4:00 సగం చెరువు, ఆ ఊరి పేరు సగం చెరువు. తర్వాత ఏమో అక్కడేమో 4:00 రమ్మన్నారు, 5:00 తిరిగి పంపించేస్తామని చెప్పారు మమ్మల్ని. మీరు రాముడు చూడండి, మేము అక్కడ నిర్మించుకున్న రాముడిని, ఆ రాముడు చూడండి, రాముడి గురించి మీకు చెప్పాలంటే వరగను చెప్పండి, తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని చెప్పారు. అది నేను మర్చిపోయిన ఆ విషయం అంతా 14వ తేదీ కార్యక్రమం బుద్ధి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది బ్రహ్మమే. నేను ఇక్కడ చెప్పకూడదు అనుకున్నాను, ఆ విషయం చెప్పకూడదు కాబట్టి మర్చిపోవాలనుకున్నాను, మర్చిపోయాను. మళ్ళీ ఇక్కడ చెబుతుంది ఇది బ్రహ్మమే. నేను ఏమి చెప్పకూడదు ఇది అనుకున్న ప్రయత్నం ఏంది? బ్రహ్మం మళ్ళీ ఇంకోసారి చెప్తున్నారు మీకు. బ్రహ్మకు ఒకవేళ మీకు అదృష్టం వచ్చినా దురదృష్టం వచ్చినా బ్రహ్మముకు భిన్నంగా చూడకండి. బ్రహ్మముకు తెలియకుండా అది రాలేదు. బ్రహ్మమును చూసి మీరు ప్రపంచాన్ని చూస్తే ప్రపంచం కూడా బ్రహ్మము కింద కనిపిస్తుంది. బ్రహ్మం వేరు, ప్రపంచం వేరు అని ప్రపంచంలో ఉన్న బ్రహ్మముని, మీలో ఉన్న బ్రహ్మమును చూస్తే ప్రపంచం కూడా మీకు బ్రహ్మముగా కనిపిస్తుంది. మీలో ఉన్న బ్రహ్మమును మీరు చూడకుండా ప్రపంచాన్ని చూస్తే ప్రపంచం ప్రపంచంగానే కనిపించడం కాకుండా అది మిమ్మల్ని బంధిస్తుంది. అంటే రమణ మహర్షి గారు ఏమని చూడండి, నీకు లోకాన్ని చూడాలంటే చూడు, ముందు నిన్ను నువ్వు చూసుకున్న తర్వాత లోకాన్ని చూడు. నీకు లోకాన్ని చూడాలంటే చూడు, కానీ ముందు లోకాన్ని చూడటం కాదు, ముందు నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు లోకాన్ని చూడు. అప్పుడు లోకం అంతా ఉన్నది నువ్వే అన్న సంగతి నీకు తెలుసు. మరణం అంటే దుఃఖం, అమృతం అంటే సుఖం. శాంతి శాంతి.